దాన్ని ప్రకృతిని దాటి భగవంతుని దాటి లోకాన్ని దాటి జీవలక్షణాన్ని దాటి నాలుగు వేలములో ఏ స్థితి ఉత్కృష్టమైన స్థితి అని చెప్పకూడదు. అటువంటి ఉత్కృష్టమైన స్థితి మీరందరూ కూడా జరుగుతుంది. బహుస్వల్ప విషయం దేవుడు అన్నారా లేడని ఆలోచించే విషయం బహుస్వల్ప విషయం. ఉపతరచులు ఉపతరచులు మిత్రులు ఆలోచించే విషయం ఏటువారని కూడా బహు చిన్న విషయం. ఊరికి నేను చేతనమైనా తీసి అతను చేతనమైనా అని అడిగారా అంటే మీ నుండి ఏటువారం అలా ఉంటుంది. మీరు పండబోతున్నారు ఎటుకు మీ ఊరికి కావాలి. దానికి అందని విషయాలు నా వద్ద నాకు తెలిసిన అని నాకు తెలిసిన నీ భావనలో గతం
ఎందులో ఏ రంగంలో అయినా సరే మీరు అభివృద్ధిలోకి వస్తాయి తెలుస్తుంది. చూస్తాం మీకు గర్వం కనుకుంటే నీళ్ళు ఎప్పుడు పల్లానికి వెళ్తే కానీ నరక కదా. అది మీ విజ్ఞానం ఎప్పుడు కూడా పల్లవన ఉడదంలోకి వస్తుంది కానీ నరకం ఉడదంలో కదా. మీ పిల్లలకు కూడా చెప్పండి దొబ్బైనా సరే ఎంత వినాయంగా ఉంటే వాడు ఎవరికి వచ్చి చేస్తున్నాడు. ఇప్పుడు అచ్చిన సూర్యం గారి మాటలు మీరు వస్తున్నాను ఆయన కూడా చెప్పాడు నాతో నా పవర్ పోస్తున్నాడు 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాను జీవితంలో కేవలం పవర్ పోస్తున్నారు మాటలు పడపోతాం మొన్న రకంగా అల్పమైన మాటలు అని ఎన్నో సినిమాలు తీశారండి. ఈ పదికి 10 కోట్లు ఉండవలసిన ఆయన ఎన్ని సినిమాలు తీశారు అంత ప్రపంచంలో 2 వరకు వచ్చే సినిమాలు తీసిన వచ్చిన సినిమా దానికి మనసులో కొంచెం పవర్ పోతానే ఉంది అతను పవర్ అంటే మొన్నటి కింద మాట్లాడటం మాటల జాగ్రత్త లేక నేను అంతలా పోగొట్టుకున్నాను డబ్బు అని చెప్పారు. రమణ మహర్షి ఆయన భార్య రమణస్వామిని చూసినప్పుడు కూడా ఈ నాలుగేళ్ళే ఉన్నాడు ఏంటి అనిపించింది అని చెప్పారు. ఇప్పుడంటే దేనికి చేస్తున్నారు అనుకున్నాను రమణస్వామి ఆయన భార్య చూసినప్పుడు ఏమనిపించినా గోచి పెట్టుకుంటారు కదా అని ఎలా అనిపించినా వాడి ఇది మాది వెళ్ళా ఉన్నాడు ఏంటి నా తల్లి ఇక్కడ తీసుకొచ్చింది మాది వెళ్ళా ఉన్నాడు ఇది అంటే అంటే ఇప్పుడు ఈ మాట ఎందుకు చూస్తున్నామండి ఆయన మనస్తో ఎలా పనిచేస్తాడు. అప్పుడంటే ఇప్పుడు సినిమాలు తీసి ఆ గొడవలో ఉన్నారు నేను ఆ సినిమాలు తీసి డబ్బు సంపాదన చేశాను పాడు చేయిస్తాను పవర్ పోస్తాను ఎందుకు చూస్తున్నాండి ఈ విషయాలు. మీరు ఏ రంగంలో సరే ఇంటికైనా సరే డబ్బు సంపాదన సరే చదువులైనా సరే ఏ మనిషికి కూడా గర్వం ఉంటే ఏది అవ్వదు. నెరక ఎంతేపు ఉంటాయండి మీరు ఎంతేపు అవుతాం కానీ మీ డబ్బు వల్ల మీకు డబ్బు వల్ల నీకు గర్వం వస్తుంటే మీ చదువు వల్ల మీకు గర్వం వస్తుంటే నీకు డబ్బు అనవసరం చదువు అనవసరం అది నాకు పంచుకున్నాను. మీకు డబ్బు అంటే మంచిదే చదువు అంటే మంచిదే కానీ మీ డబ్బు నీకు గర్వం చేస్తాంటే మీ చదువు కనుక మీకు గర్వం చేస్తాంటే ఏమండి మీకు మీ డబ్బు చదువు కలిసి మీకు ఎంత అపకారం చేస్తుందో మీరు 100 జన్మలకు సరిపడి అపకారం చేస్తుంది. మీరు 100 జన్మలకు సరిపడి ఫీలింగ్ చేస్తుంది మళ్ళీ గర్వం మీరు దీన్ని బట్టి గర్వం కనుక తెచ్చుకోండి. ఈ డబ్బును చూసి ఈ డబ్బు ఉండడం మీ శరీరాలు ఉండవు శరీరాలు నిలబడు సంసారాలు డబ్బు నిలబడదు. కానీ ఈ డబ్బు వల్ల కన్నా గర్వం వస్తే చదువు వల్ల కన్నా గర్వం వస్తే మీకేమైనా కీర్తిగా కీర్తి వల్ల కన్నా గర్వం వస్తే ఆ గర్వం వల్ల మీకు 100 జన్మలు సరిపడి చెడ్డ తీసుకొస్తుంది. అందుకని మీరు ఏ రంగమైనా సరే మీరు ఆ డబ్బు విషయంలో కానీ చదువు విషయంలో కానీ ప్రపంచంలో ఆత్మ దేవుడు అటుంచండి. ప్రపంచ విషయాల్లో కూడా మీరు అభివృద్ధిలోకి రావాలంటే ఎంత వినాయంగా ఉంటే అంత మంచిది. ఈ పాపం 100 జన్మలు కుడిపారు అది ఉపనిషత్తులు చెప్పాడు. ఆవు దోడు విడిచిపెట్టగానే తన తల్లి వీడికి ఎలా పరిగెడుతుంది దోడ పాలు తాగడానికి పాపం అలా పరిగెడుతున్నట్టున్న జీవుడు కూడా ఎన్ని జన్మలు ఆవు దోడు విడిచిపెట్టగానే ఆ తల్లి దగ్గరికి ఎలా పరిగెట్టి వెళ్ళిపోతున్నా తల్లి మీ తల్లి అది చెప్పక్కర్లేదు ఆ తల్లి దగ్గర పరిగెట్టి వెళ్ళిపోతున్నట్టు దాని తల్లి దాన్ని తెలుసండి. అది ఈ జీవుడు చేసిన పాపం కూడా ఎన్ని జన్మలు వెళ్ళినా ఇది ఎక్కడ దాక్కున్నా పరిగెట్టి వెళ్ళిపోతున్నట్టు అలా ఎక్కడున్నాడు ఎక్కడున్నా ఆ తల్లి దూడ దూడ తల్లి దగ్గర పాలు తాగడానికి ఎలా పరిగెడుతుందో ఈ జీవుడికి అది కర్మ అనేది చేయడానికి ఎలా పరిగెడుతుంది. చాలా మంది పాపాలు చేయడానికి కారణం కాదు ఎందుకంటే భక్తి దేవుడు జ్ఞానం అటు ఇచ్చిపెట్టండి. మీరు ఏ రంగంలో అభివృద్ధిలోకి రావాలన్నా ముందు వినయం మనిషి గర్వం ఉంటే ఆ మనిషి పడైపోతారు పతనం అయిపోతుంది పతనం ప్రారంభం. పెద్ద సైంటిస్ట్ విషయం కూడా మీకు తెలియదు వాళ్ళు ఎంత లోకుగా ఉంటారో వాళ్ళు ఎంత వినయంగా ఉంటారో మీకు తెలియదు. ఇట్ల మాట దేవుడు భక్తులు ఋషుల మాట వదిలేండి ఈ కొత్త కొత్త విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు కూడా వాళ్ళు ఎంత లోకుగా వాళ్ళు వాళ్ళు గొప్పగా విమానం కనిపెట్టినండి రైలు కనిపెట్టినండి వాళ్ళు ఎలా కనిపెట్టారంటే భగవంతుడు మనకి కనిపెట్టే శక్తి చిన్నవాళ్ళు మనం కనిపెట్టాం కానీ లేకపోతే మనం గొడవ మనం వాళ్ళకు విమానం కనిపెట్టాను వాళ్ళు గర్వం రాదండి రైలు కనిపెట్టాను వాళ్ళకి గర్వం రాదు. ఇవరకు మనకి ఏదైనా క్యాన్సర్ వస్తే క్యాన్సర్ తగ్గడానికి మందు కనిపెట్టా మందు కనిపెట్టిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఋషులు లాంటి వాళ్ళు అనుకో చూడండి, పొద్దున్న ఆరింటికి లాబొరేటరీలో పనిచేస్తే సరిగ్గా టైం భోజనం లేక టైం మంచిగా లేక రాత్రి సెవెన్ దాకా మాడిపోయిపోతే సరి మానవ దోశ కోసం క్షమించబడి ఇంటికి భార్య కానీ తల్లి కానీ వంట కూర చేసి ఏదో కూర ఉండి ఆ లాబొరేటరీకి పంపిస్తే అది ఏం కూర తెలిసినా మర్చిపోయిన సైంటిస్టులు ఇప్పుడు ఉన్నారు. నేను అన్నం తినే అన్నం తినకుండా అన్నం తినేసేమో అని అనుకున్న సైంటిస్ట్ ఉన్నారు. అంటే వాళ్ళ దేహం ఎక్కడుందో, వాళ్ళ మనస్సు ఎక్కడుందో, వాళ్ళ ఎందుకు వేళ ఎక్కడో తెలియకుండా ఈ ప్రకృతి రహస్యాన్ని శోధించి మనకి ఇచ్చారు వాళ్ళంతా. అంటే మీరు మీరు లౌకిక లోక రంగంలో కూడా మీరు అభివృద్ధిలోకి రావాలంటే ఈ డబ్బు దగ్గర చదువు దగ్గర రెండు చెడ్డలు ఉన్నాయి. ఈ డబ్బు దగ్గర డబ్బు మంచిదే చదువు మంచిదే కానీ అటు దగ్గర చెడ్డ అంటే మనిషి దగ్గర తొందరగా పొగరబొట్టాలని తీసుకోవాలి. అది రాకుండా కన్నా చూసుకుంటేండి పాముకి మామూలుగా పాచిపాములను విషం పిండేసిన తర్వాత పాచిపామాలని ఏం చేయడం. అదేవిధంగా డబ్బులో ఉన్న ధరం చదువులో ఉన్న ధరం పిండేస్తే మనకు ఉపకారం చేస్తే కనుక అపకారం చేయాలి. బాగా జ్ఞాపకం ఉంచుకోండి, మీ ఏ రంగంలోనైనా సరే మీ అభివృద్ధి మీ ఇష్టం, మీ ఏ రంగంలో అభివృద్ధిలోకి వచ్చినా సరే ఒకటి ఒక భక్తి విషయంలో కాదు, మీ ఇష్టం వచ్చిన రంగం తీసుకోండి. మీరు ఏ రంగంలో అభివృద్ధిలోకి రావాలో ముందు గర్వం లేకుండా చూసుకోండి. మీ పిల్లలకు కూడా అదే చెప్పండి, మీరు ఎప్పుడు పల్లానికి వెళ్ళిపోతుంది కానీ మెరకం ఉండదు. మీరు ఎంత ప్రయత్నం చేసినా అది చేసి మెరకం ఉండదు. మీకు ఎవరికి రావటం ఇంటికి నేను దాని గురించి చెప్పుకోవటం అహంకారం అంటే అహంకారం గురించి అది చెబుతుంది. మీకు ఎవరికి అహంకారం లేదు కదా, లేనప్పుడు ఎందుకంటే మనం కాలం ఖర్చు పెట్టుకోవటం. ఎవరికి అహంకారం లేదు కదా, లేకపోతే ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళిపోదాం అంటే ఎందుకు మనకి లేనప్పుడు మన లేని కొనుక్కోవడం మంచిది కానీ ఉన్నాయి ఎందుకండి. మన ఇంట్లో లేని వస్తువులు కొనుక్కోవాలి కానీ ఉన్నాయి ఎందుకండి. అహంకారం లేదంటే గొడవ వేసి ఇంకో గొడవలోకి వెళ్ళిపోదాం. ఇంటికి పోగొట్టుకోవాలనుకోండి, ఇంటికి ఎలా పోగొట్టుకోవాలి అంటే చదువుదాం నేస్తారు చదువు లేనిదానికి ఇంకెందుకంటే మనకి అది లేదు కదండి. ఏంటంటే రోగం లేని హాస్పిటల్కి వెళ్తే ఎందుకండి, అలాంటి రోగం ఉన్నవాడు హాస్పిటల్కి వెళ్ళాలి. రోగం లేని వాడికి హాస్పిటల్కి పని ఉందండి. అయితే మీరు రోగం ఏంటనే వచ్చాడు కానీ మీరు ఇంటికి వచ్చారని అడగండి, మా రోగం ఉండి ఇలా అని అర్థం. మీరు వెళ్ళడానికి చూస్తే మీరు ఏంటంటే కడుపు ముక్క తలకపోతే అడుగుతారు కానీ ఇంటికి వచ్చారు మీరు వెళ్ళి అడగడండి ఓ డాక్టర్ అని చెప్పి మా ఏ రోగం తోడు ఇవ్వండి. ఈ భాగవతం చదువుతున్న అసలు ఏంటంటే దీని ప్రయోజనం ఏంటి అసలు. ఇప్పుడు ఈ సారంలో ఈ భాగవతాలు రామాయణాలు భారతాలు పురాణాలు ఈ ఋషులు చెప్పి ఈ పెద్దలు చెప్పి కానీ అహంకారం పోగొట్టుకోమని మీరు మాకు ఏమైనా మీరు ఉన్నవాళ్ళు పోగొట్టుకుంటారనుకోండి, మాకు ఏది కదండి ఉన్నవాళ్ళు పోగొట్టుకుంటారనుకోని గోవాళ్ళు వాదాన్ని పోగొట్టుకోవడం మందులు మనకి ఏది కదండి అహంకారం. మీరే అర్థం ఉందా, మీరు అహంకారం చేసి ఒకసారి మనకు అహంకారం ఉందా అని ఆలోచించండి. మీరు ఒక నిమిషాలు మీరు పరిగెత్తుకెళ్ళిపోవడం ఎందుకండి. నేను చెప్పాను కదా మీరు బహిరంగ సభ కాదు, నేను ఏదో చెప్పుకెళ్ళిపోవడం ఇష్టాభూష్ సమావేశం అది. మీరు ఆలోచించండి అహంకారం చాలా ఉంది. చెప్పగలను చెప్పండి, అది నాకు ఇప్పుడు మీరు ఉందనుకోండి. అంటే మీకు ఎలా ఉందా అనిపిస్తానండి, ఎందుకు అది అహంకారం ఎలా అనిపిస్తాను మీకు. లేకపోతే కూడా లేదండి, ఇంటే ఇప్పుడుపోతున్నాను. మీకు ఆపరేషన్ అక్కర్లేదు, మందు అక్కర్లేదు. మీకు లేకపోతే ఏ కూడా లేదండి. ఒకవేళ ఉండాలని మీరు అనుకుంటున్నారు ఇప్పుడే పోతుంది, మీరు ఆపరేషన్ చేయించుకోక్కర్ లేకుండా మందు పుచ్చుకోక్కర్లేకుండా బెల్లు టాబ్లెట్స్ వాడక్కర్ లేకుండా పోతున్నాను ఇంటే. అది ఎలా అనిపిస్తామండి మీకు అసలు. అది వీరభావన, వీరభావన ఎందుకు వస్తానండి. ఇప్పుడు రామచంద్రరాజు చెప్పిందండి వేరుభావం నుంచి అహంకారం వస్తానండి. వేరుభావన ఎందుకు వస్తానండి, ఆ దేశం ఎవరిది ఈ దేశం ఎవరిదండి. వేరుభావం చేయదు, వేరుభావం వల్ల అంటే బయట బుద్ధి వల్ల ఇది వస్తానండి. ఈ దేహం నాదనుకోవటంలో ఆ దేహం మీరు, ఈ దేహం నాదనుకోవటంలో అహంకారం వస్తుంది, ఆ దేహం మీరు అనుకోవటంలో అహంకారం వస్తుంది. సర్వసాధారణ అందరూ ఏమనుకుంటున్నారండి, కోపం వస్తే అహంకారం అని, చిరాకు వస్తే అహంకారం అని అది అనుకుంటున్నారు. అది కానీ దేహం నేను అనుకోవటం అహంకారం. అందరూ అనుకుంటున్నారు లేదండి దేహం నేనని అనుకుంటే అందరికీ అహంకారం ఉన్నారు. దేహం నాది కాదు అని అనుకునే వాళ్ళు ఎవరున్నారండి. దేహం పుట్టినప్పుడు పుట్టామనుకుంటున్నామండి, దేహం మరణించినప్పుడు మరణించామనుకుంటున్నాం, దేహం మసలు అయితే మసలు అయిపోయింది అనుకుంటున్నాడు, దేహానికి రోగం వస్తే నాకు రోగం వచ్చిందన్నాడు, దేహానికి రోగం వస్తే నాకు రోగం వచ్చిందన్నాడు. అంటే ఏంటి, దేహం తాను అనుకుంటున్నాడు కదా. ఈ దేహాన్ని గొంతు చేసినా అనుకుంటున్నా వాడు నాకు రోగం వచ్చింది అనుకుంటున్నాడు. అంటే దేహం నేను అనుకుంటున్నాడు కదా వాడు తెలియకుండా, అంటే ఈ దేహంలో తాను ఉన్నాడని అనుకుంటున్నాడు. ఏమండి ఈ వాడు ఏంటి నిజంగా ఉన్నాడు అసలు, ఈ దేహం నేను అనుకోని నిజంగా లోపల ఉన్నాడా. మరి నిద్దట్లో ఎవరైనా ఈ దేహం నాదని చెబుతున్నాడండి. నిద్దట్లో మీరు గాఢ నిద్రలో ఉండగా ఈ దేహం నాదని ఎవరైనా చెబుతున్నాడు అసలు. మరి ఈ దేహాన్ని కాల్చేటప్పుడు కూడా దీన్ని కాలు తొగ్గిన ఎవరైనా అడుగుతున్నారు లోపల నుంచి వచ్చి బయటకు వచ్చి. ఈ దేహాన్ని కాల్చేటప్పుడు కూడా దీన్ని కాలు తొగ్గి శ్మశానంలో కాల్చారు కదండి దేహాన్ని. ఈ కాల్చేటప్పుడు కూడా దీన్ని కాలు తొగ్గిన ఎవరైనా అడుగుతున్నారా. దేహానికి కూడా మరి శవానికి కూడా నూరు ఉంటుంది, అడుగుతాను మనం మాట్లాడుతున్నది మాట్లాడుతున్నాడు. ఉందనుకున్న మాట వస్తుంది, ఉంటే నష్టం ఏంటి మనకి. అవి ఎందుకు పోగొట్టుకోమంటున్నాయండి అహంకారం, ఇంటే నష్టం ఏంటండి అసలు. ఇంకేదో ఇంటే ఎందుకు నష్టం ఉన్నారంటే అది నాకు దుఃఖాన్ని తీసుకొస్తాను, అశాంతి తీసుకొస్తాను. మీరు ఎవరు నాకు దుఃఖాన్ని తీసుకురాదని అనిపిస్తా ఉన్నారు. ఎంతో మనుషులు దుఃఖాన్ని తీసుకొస్తున్నారు అనుకుంటారు అంతా అబద్ధం. నా అహంకారం నాకు దుఃఖాన్ని తీసుకొస్తుంది, నా అహంకారం నాకు అల్పాన్ని తీసుకొస్తుంది, నా అహంకారం నాకు దగ్గర తీసుకొస్తుంది. ఏమి దేహాన్ని తీసుకొచ్చింది కూడా అదే, దేహం వచ్చిన తర్వాత జబ్బు వస్తుంది, దేహం వచ్చిన తర్వాత మరణిస్తుంది, దేహం వచ్చేది జబ్బు వస్తుంది. దేహం రాని జబ్బు ఏంటి నాకు, దేహం లేని జబ్బు ఏంటి, దేహం రాదనుకున్నాడు జబ్బు ఏంటి అంటే నాకు అసలు దేహం ఉంటే జబ్బు. ఈ దేహాన్ని తీసుకొచ్చింది ఎవరండి, అహంకారం తీసుకొచ్చింది. దాని లోపల నాకు ఎప్పుడు దుఃఖం వస్తానండి, దుఃఖం ఎవరు మీ శరీరానికి వస్తానండి. మీరు బాగా అంటున్నారు కదా, మీ బ్లడ్ ప్రెషర్ లేదు, మీకు బ్లడ్ ప్రెషర్ అంటున్నారు, మీకు బ్లడ్ ప్రెషర్ ఏం లేదు, ఏ రకమైన ఆరోగ్యం లేదు, కడుపు నొప్పి లేదు, ఏ రకమైన ఆరోగ్యం లేదండి. మరి దుఃఖం ఎవరికి వస్తామండి, మీ శరీరం ఆరోగ్యంగా ఉండదు మరి దుఃఖం రావడం ఏంటండి. మరి ఎవరు తీసుకొస్తున్నారు, ఇది ఆత్మ తీసుకొస్తుంది, ఆత్మ దుఃఖం లేదు అంత సుఖ స్వరూపం కదండి, ఆత్మ సుఖ స్వరూపం శాంతి స్వరూపం అది ఏమండి. ఈ అహంకారం మీకు దుఃఖం తీసుకొస్తుంది, అహంకారం మీకు దుఃఖం తీసుకొస్తాను కాబట్టి క్యాన్సర్ మిమ్మల్ని చంపుతుంది, మీ శరీరాన్ని చంపుతాను కాబట్టి క్యాన్సర్ వేగం చేయించుకున్నారు, అహంకారం మీకు దుఃఖం తీసుకొస్తాను కాబట్టి అశాంతి తీసుకొస్తాను కాబట్టి మీరు దాన్ని పోగొట్టుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం, అహంకారం వదిలేసి శరీరాన్ని పట్టుకుంటాం. మీరు జ్ఞాపకం ఇదే, అహంకారం వదిలేస్తున్నాను మనం గాలికి, వదిలేసి శరీరాన్ని పట్టుకుంటాం. ఎవరైనా దేవుని అడుగుతున్నాడు, ఈ శరీరానికి సంబంధించిన సుఖాలేమో అడుగుతున్నాడు దేవుడు. అశాంతి ఎవరు తీసుకొస్తున్నారండి, అశాంతి దుఃఖం తీసుకొచ్చి అహంకారాన్ని శరీరం తీసుకురావడం లేదండి, అశాంతి అహంకారం తీసుకొస్తున్నాడు, దుఃఖాన్ని అహంకారాన్ని తీసుకొస్తాను. కానీ మనం ఏం చేస్తున్నాడు, ఈశ్వరుని అడిగేది ఏంటి, నా అహంకారాన్ని పోగొట్టని మనం ఈశ్వరుని అడగటం లేదండి, కానీ ఈ దేహానికి సంబంధించిన సుఖాలు అడుగుతున్నాం. న్యాయం ఎవరు చేస్తున్నారు, అహంకారం చేస్తాను, శిక్ష ఎవరు అనిపిస్తున్నారు, దేహం అనిపిస్తాను. మనం ఏది అడిగినా దేహం కోసం అడుగుతాం. ఒక మనిషి పొరపాటు చేశాడు అనుకోండి, ఆ పొరపాటు ఎవరు చేస్తున్నారు, అహంకారం చేస్తాను. ఆ పొరపాటు చేయటం వాడు తను తిన్నాను అనుకోండి, దేహం తన్నుడు తింటాను. మనిషికి పొరపాటు చేస్తాను వాడు అహంకారం కూడా చేస్తున్నాను. అహంకారం వాళ్ళకి పొరపాటు చేస్తే పొరపాటు వాడు తన్నుడు తింటే ఎవరు తింటున్నారు, ఎవరు తింటున్నారండి, దేహం తన్నుడు తింటాను. పొరపాటు చేసింది ఎవరు, అహంకారం. కానీ మీ భక్తి కనీసం శరీరాన్ని దాటి అహంకారం దాకా వెళ్ళిందండి. భక్తులు అందరూ వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళండి, రమణస్వామి దగ్గరికి వెళ్ళండి, దేహానికి సంబంధించి అడుగుతున్నారు అందరూ. అది దేహాన్ని దాటి వెళ్ళి అహంకారాన్ని పోగొట్టుకోవాలనే సంకల్పం ఎవరికైనా వస్తుంది, కానీ జ్ఞాతకం ఎందుకు పెట్టకూడదండి, ఈ చెడు మీరు అహంకారం ఉందండి. అహంకారాన్ని ఈ చెడు జ్ఞాతకం ఎందుకు పెట్టకూడదు. మీ డబ్బులు మీ దగ్గర ఉంచుకోండి, మీ చదువు మీ దగ్గర ఉంచుకోండి, అన్ని మీ దగ్గర ఉంచుకోండి. మీ అహంకారాన్ని ఈశ్వరుడికి జ్ఞాపకం దూరం పక్కగా గెలవేస్తాను అండి. అలా అహంకారాన్ని మీ ఈశ్వరుడికి జ్ఞాపకం ఎందుకు పెట్టకూడదు మీరు. నువ్వు ముగింపు ఎక్కడికి వస్తానంటే అది నిజంగా లేదండి. అసలు
అన్నం తింటే
ఈ దేహం అన్నం తింటే అన్నంలోంచి కొంత కొంతలో రక్తం కింద మాంసం కింద ఎముకల కింద మారతాంటే మనం తిన్న అన్నంలోంచి ఆ దేహం అన్నసారాన్ని కొంత మనసు కింద అహంకారం కింద మారతామంటే అది నిజంగా లేదండి. ఈ దేహం ఎంత అబద్ధం, అహంకారం కూడా అంతే అబద్ధం. ఈ దేహం ఎటువంటి తలంపు, అహంకారం కూడా తలంపు. లేదు అహంకారం నిజంగా లేదండి, ఒకవేళ ఉందనుకుని ఉంటే ఎవరు పోగొట్టుకోండి. అహంకారం నిజమైన వస్తువు అనుకోండి, అది అనుకోండి, యథార్థమైన వస్తువుని ఎవరు పోగొట్టుకోండి. ఏ అహంకారం లేదు, లేనప్పుడు మనం ఉండను ఊరికే ఊహించుకుంటున్నాం దాన్ని. ఊహించుకోవడం దానికి ఏం సాధన పెట్టారు, దాన్ని పోగొట్టుకున్నా ఉంటే కదండి సాధన చేయడానికి. మీ అందరిని కూర్చోబడి ధ్యానాలు నేర్పడం మనం ఎవరో చెప్పారు, నాకు ధ్యానం ఎవరికి నేర్పాలండి, నేను మీ అహంకారానికి నేర్పాలండి కదా, నేను ధ్యానం మీ అహంకారానికి నేర్పాలని అని లేని దాన్ని ఉన్నట్టు ముందు అనుకుని చేయాలన్నమాట. ఈ అహంకారం నిజంగా లేదు, దాన్ని ఉందని అనుకుని దానికి ధ్యానం నేర్పాలన్నమాట. దేహ పరిణామాలు, దేహం అన్నం తింటండి, దేహం ఎలా పెరుగుతుందో అదేవిధంగా ఈ ప్రకృతిలోంచి, ఈ రాగద్వేషాల నుంచి, ఈ కామక్రోధాల నుంచి ఒక ఏదో అది ఒక లేని ఒకటి శరీరంలో ప్రారంభమైంది. అది దేహ పరిణామాలు, అది ఉన్నట్టుగా అనిపిస్తాను మనకంటే నిజంగా లేదు. అది ఉన్నట్టుగా అనిపిస్తాను దేహ పరిణామాలు ప్రారంభమైంది, దాన్ని విచారణ చేస్తే పోతుంది. అది కేవలం ముందుకనంగా తపస్సు చేయడం పోదు. మీరు ఉండాలనుకున్న సాధనం మళ్ళీతో పోదని కానీ మీరు ఎవరితో చేస్తారు, సాధన అహంకారంతో చేస్తారు. మీరు చేసి సాధనని అహంకారంతో కదా, అది ఉందనుకోవడం అది అంతే కదా. అహంకారం అహంకారంతో సాధన చేస్తే మీరు అహంకారాన్ని చంపు, సాధన అహంకారాన్ని చంపుతుంది అని మీరు అహంకారంతో సాధన చేస్తారు. బాగా అర్థం చేసుకోండి, ఏం కందర పడకండి. అహంకారం మీరు అంటే ఇష్టాలు చేస్తూ ఉపన్యాసం కాదనండి, మీరు అహంకారంతో సాధన చేస్తారు. మీరు చేసే సాధన మీ అహంకారాన్ని చంపుతుంది, మీరు అది అహంకారంతో సాధన చేసేది అహంకారం ఈ సాధనలు అహంకారాన్ని ఎలా చంపుతుంది. మేము సాధన చేస్తున్నాం అన్నారు రైట్, మీరు ఎవరితో చేస్తున్నారు సాధన, కాదు మీరు అహంకారంతో చేస్తున్నారు అంతే కదా. మనస్తోడు కదా చేసేది, మరి మనస్తోడు మనస్సు చేసే సాధన మనసు ఎలా చంపుతుంది. జేబులు వేసుకుని ఇంటికి పట్టిపోయానుకోండి, పోస్ట్ మాస్టర్ నన్ను అడుగుతారు ఎవరు నడకండి, కానీ మా ఇంటికి గ్యాస్ పోయిందని నేను చెబుతానండి. నేను ఆలోచన చేసుకున్నానండి, ఎవరు పట్టిపోయారు, లక్ష్మి పట్టుకోండి, అన్నపూర్ణ పట్టుకోండి, ఎవరు ఆలోచించి ఎంతో చేద్దాం. కానీ ఇంకో నాలుగు నాకు మళ్ళీ అడిగారు అనుకుని పోలీస్ కేసు పెట్టమంటాను. కానీ పట్టిపోయిన మాట నిజం, నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ సాక్షిని చేస్తాను. కానీ పోయిన మాట నిజం, ఎవరు తీసారు నాకు తెలియదు అని చేస్తాను.
మీరు సాధన చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు?
జ్ఞానం కలగడం కోసం చేస్తున్నారా, లేకపోతే దేహం కోసం చేస్తున్నారా? కొంతమంది భగవాన్ గురించి ప్రార్థించేటప్పుడు ఆరోగ్యం కావాలంటారు, కొంతమంది ఐశ్వర్యం కావాలంటారు, కొంతమంది విద్య కావాలంటారు. అంటే మీకు ఏ ఐశ్వర్యం కావాలో, విద్య కావాలో, ఆరోగ్యం కావాలో తెలియదు అంటే మూర్ఖుడ ఇస్తాడు. అంటే మీకున్న తెలివితేటలు కూడా ఇస్తాడు లేవండి. ఇవి కావాలని అడిగేది ఎవరండి? నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, లేదా నాకు ఇంకోటి కావాలి, కీర్తి కావాలి, అడిగేది ఎవరండి? లోపల ఎవరు అడిగేది? అహంకారం అడుగుతాను, మనసు అడుగుతాను. నిజంగా ఈశ్వరుడు పాపం తీరుస్తాడనుకుని ఎంత చిక్కు వస్తామని చూడండి కాదు. నా బాధకులు మీరు అర్థం చేసుకుని ఈశ్వరుడు మీ కోరికలు తీరుస్తాను, తీరిస్తే అహంకారం కదిలిపోతుంది. ఎవరైనా తిట్టేది సమస్య, ఇది విడదీయని సమస్య. ఒక నిజంగా మీరు అహంకారంతో దేవుని ప్రార్థిస్తున్నారు, దేనితో ప్రార్థిస్తున్నారు మీకు తెలియకపోయినా మీకు తెలిసిన అహంకారంతో ప్రార్థిస్తున్నారు, మనస్తో ప్రార్థిస్తున్నారు. నిజంగా మీ కోరికలు తీరుస్తాడనుకోండి, తీస్తే నిజంగా మీకు అహంకారం అప్పుడు పూర్వం ఉండాలని పెరుగుతుంది. దీన్ని స్వామి రామతీర్థి గారు కప్పిస్తారు. దీనికి పూర్వం లేక చాలా ఇబ్బంది పడేవారు అట్లా, చాలా ఇబ్బంది పడేవారు. వాళ్ళకి ఎక్కడ దొరికిందో, వాళ్ళు ఇబ్బంది పడినా ఏదో దారిలో దక్ష చేసుకున్నట్లుగా ఏదో సాపాటు అదో తినేవారు కాలక్షేపం చేసుకున్నారు. వాళ్ళకి ఎక్కడ దొరికిందో రోజు మరి ఎవడ పడేసుకున్నాడు, రోడ్డు మీద 99 రూపాయలు దొరికినట్టు, ఎవరు పడేసుకున్నారు 99 రూపాయలు దొరికినట్టు. అప్పుడు ఏమనుకున్నట్టు వాళ్ళు 99 రూపాయలు దొరికి అంత ముందు శుభ్రంగా ఆయుగా ఉన్నారు, 99 రూపాయలు దొరికేది ఆశ ప్రారంభమైనట్టున్నారు. అందుకని శుభ్రంగా ఉండేటట్టు టైంకి తినేవరకు దృష్టి వేసుకుని ఈ 99 రూపాయలు దొరికాక మనం పూట అన్నం మానేసి డబ్బు తెచ్చేయాలనుకున్నాం. ఏండి ఆ రోజు 99 100 చేశారు, 100 200 చేశారు, 200 మూడు అంతకుముందు ఎప్పుడు లే, అంతకుముందు ఆయుగా తినేవాళ్ళు కూడా తింటాం మానేసి లోపెత్తిన చచ్చిపోయేది లోపెత్తిందంటే అసలు మీరు అడగడం అంతగా నేర్చుకోరండి. నాకు ఇది కావాలి అది కావాలని అంటే నాకు ఇది కావాలి ఇది కావాలని నాకు ఇది కావాలి అది కావాలని అది అడుగుతున్నారంటే అంటే భగవంతుడు అడుగుతున్నారంటే కండిషన్ పెడుతున్నారన్నమాట. నేను ఎలాగైతేనే చేస్తాను, నేను రూపాయి అయితేనే నూనె ఇస్తాను, 2 రూపాయలు అయితేనే పెట్టపప్పు ఇస్తాను, 3 రూపాయలు అయితే ఇస్తాను, 2 రూపాయలు అయితే కింద టిక్కెట్టు, 3.5 అయితే కుర్చీ టిక్కెట్టు. కండిషన్ ఎందుకని కండిషన్ పెడతాను నీ భక్తి అది అది ప్రేమ, అది జ్ఞానం, వైరాగ్యం. మీరు ఈశ్వరుడు కండిషన్ మీరు ఏమి అడుగు నాకు ఇది కావాలని మీరు ఈశ్వరుడు ఏదైనా అడుగుతున్నారనుకోండి, అది ప్రేమ అంటారా, జ్ఞానం అంటారా, వైరాగ్యం అంటారా? ఇప్పుడు మీరు పుస్తకాలు చదువుకున్నారు కదా, మీరు చెప్పండి. మీరు రామాయణాలు చదువుకున్న వాళ్ళని అడగడం, భాగవతం చదువుకున్న వాళ్ళు, సుందరకాండలు చదివిన వాళ్ళు ఉన్నారు. మీరు నాకు ఇది కావాలని మీరు భగవంతుని అడుగుతారు, అది కండిషన్ నాకు కావాలి, నేను ఇస్తే నేను చేస్తాను. అయితే అది జ్ఞానం అంటారా, లేకపోతే ప్రేమ అంటారా, వైరాగ్యం అంటారా? ఇంకో చిన్న విషయం, మనం ఎంత చిన్నతనంలో ఎంత పచ్చితులలో చేష్టలో ఉన్నామంటే మన భక్తి. కొంతమంది మనం మొక్క వేసాం, ఏదో మొక్క వేసాం, కొబ్బరి మొక్క లేకపోతే నిమ్మ మొక్క ఏదో మొక్క వేసాం, ఆ మొక్కకి మొక్క వేసినట్టునే కాలు కాసేస్తుందండి. దాన్ని నీళ్ళు పోయాలి, దాన్ని పురుగులు పట్టకుండా ఏ ఎండిన కొట్టాలి, దాన్ని ఎంతో పోషిస్తే ఆ మొక్క ఫలితాన్ని, ఆ ఫలితానికి వచ్చిన లోపల మొక్క వేసిన కంగారు పడితే ఎలాగా, ఇంకా ఫలితాన్ని ఉండాలి కానీ మొక్క కంగారు పడితే ఎలాగా? ఒక నిజంగా మీరు కోరుకోసం భక్తి చేస్తున్నాను అనుకోండి, మీ భక్తి ఫలితాన్ని ఇచ్చేవారు ఆదక్కర్లేదని మీరు పోయి, మీరు జ్ఞానం అక్కర్లేదు, మీకు కోరిక పెట్టుకుని మీరు భక్తి చేస్తున్నారు అనుకుందాం. అంటే కనీసం మీరు వేసిన మొక్క అయినా కానీ కాయలు కట్టైనా టైం తీసుకుంటాం కదండి. అంటే ఆ టైం కూడా మీరు వెంటనే ఒక ఆ టైం కూడా మీరు ఇవ్వరన్నమాట. మీరు పాలు పెట్టారు ఏదో నెల 2 నెలలు 3 నెలలు పడుతుంటారు చిక్కడి కాయలు కాయడానికి. అలాగే భక్తి అనేది మీరు భగవంతుని భక్తి దృష్టితో ఏమైనా మీరు అడిగినా ఆ భక్తి మీకు ఫలితాన్ని ఇచ్చే వరకు మీరు ఆగరా? అంటే ఓపు లేదు అనమాట. మరి ఓపు లేని వాళ్ళకి జ్ఞానం ఎలా వస్తుంది? చాలా మంది దేవుని వరాలు అడుగుతారు, ఈ వరాలు సంసారం పెంచుతాయని, వరాలు కొంపలు పెంచుతాయని తెలియదు. ఎవరు జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరైతే దేవుని వరాలు అడుగుతున్నారో ఆ వరాలు తిరిగి వచ్చి ఈ భక్తులు నాశనానికి కారణం అవుతుంది. వాడు ఏం చేస్తారు? ఇస్తారు, మీరు అడుగులు చేస్తాడండి. లేదా ప్రతి చిన్న విషయానికి నేను అడిగేస్తాను కదా, సూర్యుడు కరెక్ట్ గా టైం కుదిరిస్తాడు, కరెక్ట్ టైంగా అర్థమేస్తాడు, ఏం అడుగుతున్నాడు మనం? సరే నీట్ కూడా లేట్ అవ్వడు కదండి, ఒక శకం కూడా లేట్ అవ్వడు కదా, సూర్యుడు సరిగ్గా టైం కుదిరిస్తాడు, టైంకి అర్థమేస్తున్నాడు, మనం ఏం అడుగుతున్నాడు? రోడ్డు మీద మనం వెళ్ళేప్పుడు సైకిల్ తీసుకెళ్ళేప్పుడు కానీ కారు కానీ ఎడమ వైపు నుంచి వెళ్ళాలి, రోడ్డు మీద ప్రయాణం చేసి మీ ఎడమ వైపు నుంచి ఇంటికి పెట్టాము, మనం గవర్నమెంట్ని అడగం అడగం ఎడమ వైపు నిలబడిస్తుంది, అదే చట్టం పెట్టారు కదా. కాశీలో మరణిస్తే ముక్తని, అరుణాచలను స్మరిస్తే ముక్తని ఇలా ఎందుకు పెట్టారని రమణ స్వామిని ఎవరు అడిగారు? అది ఎలా పెట్టారు అడగడం నువ్వు ఎవరన్నా? ఇదేంటి వెళ్ళాలి, ఎడం చేతి వైపు నుంచి రోడ్డు, రోడ్డు మీకు ఎడం చేతి వైపు నుంచి వెళ్ళాలంటే గవర్నమెంట్ పెట్టారు, ఎడం చేతి వైపు నుంచి కారు వెళ్ళకపోతే అది మీరు కేసు పెట్టొచ్చు, మన జైలు పెట్టొచ్చు డ్రైవర్. ప్రమాదాలు జరగకుండా అలా ఏర్పాటు చేశారనుకునే ఏర్పాటు అండి. తమసా కాశీలో మరణిస్తే ముక్తని, అరుణాచలను స్మరిస్తే ముక్తని ఈశ్వరుడు ఆజ్ఞ కదా, అది ఎందుకు పెట్టారంటే అడగటం, ఆయన పెట్టాను అడగటం ఇవ్వడం అన్నారు. ఇవ్వడం అసలు అడగటానికి కానీ మీరు నల్లగా అన్నారు, నల్లగా ఉన్నారని అడిగితే మీరు దాని సమాధానం ఏం చెబుతారండి? మీకు సంవత్సరాలు అక్కర్లేదు, నెల అక్కర్లేదు, ఈ క్షేత్రంలో మోక్షాన్ని పొందుతారు. నేను ఇంకో రహస్యం చెబుతాను, మీరు ఎవరితో చెప్పండి, చాలా మోస్ట్ సీక్రెట్. ఇంకా కొన్ని కొన్ని రహస్యాలు చెప్పొచ్చిందని టేపులు చేస్తున్నారు. మనసులో పవిత్రత లేని వాడికి ఎన్నడూ వాడు శాంతి రాదు. వాడు వాడికి ఎంత చదువు ఉన్నా సరే, ఎంత ధనం ఉన్నా సరే, మనసులో కనుక పవిత్రత లేకపోతే వాడు శాంతి ఎన్నడూ రాదు. శాంతి ఎప్పుడు కరువాడు, అది అన్నం కరువు లేకపోవచ్చు, బట్టల కరువు లేకపోవచ్చు, కానీ లోపల మనిషిలో మనసులో కనుక పవిత్రత లేకపోతే ఎక్కువ 24 గంటలు శాంతి కరువాడు. వాంటింగ్ మీరు ఎవరు పొరపాటు చేస్తున్నారు, మీకు ఏదో ఇంట్లో ఇంటి నిండా వస్తువులుంటే మీకు శాంతి వచ్చేస్తామంటారు, ఎన్నడూ రాదు. మీ మనసులో పవిత్రత లేకుండా మీ ఇంటి నిండా వస్తువులు ఉన్నంత మాత్రం చేత మీకు ఎన్నడూ శాంతి రాదు 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 రాదు. ఇది చాలా రహస్యం విషయం మీరు మనసులో పెట్టుకోండి. ప్రకృతి గర్భంలో శాంతి పడుతుంది. శాంతి కోసం ఎంతకాలంటే మీరు ప్రకృతిని ఆధారపడి ఉంటారు. కొండి ఏం లేచినా ప్రకృతి మీకు దారి పడుతుంది, దాన్ని ఆధారపడి అలా ఇంటికి పెడుతుంది మనం. కాదండి, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం కదా, తేడా ఉందంటారా? ఏమన్నా తేడా లేదు. మన శాంతి కోసం ప్రకృతిని ఆధారపడుతుందంట, కానీ ప్రకృతి మనకు దారి వద్దండి. అసలు మిమ్మల్ని ఇక్కడ వచ్చి వాళ్ళని మిమ్మల్ని ఆక్షేపిస్తుంటే వారానికి రోజు వెళ్తున్నారు, ఆక్షేపించి వాళ్ళు వారానికి రోజు సినిమా కలగెళ్తున్నారు. కొంతమంది డబ్బులు లేవండి, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మరి సిగరెట్ కి డబ్బులు ఎక్కడికి వస్తున్నాయండి, సినిమా చూడటం డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి, తారా తగ్గడం డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి, ఎన్ని డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి. మీరు ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఇంద్రియాలతో బయటకు ఎందుకు చెల్లిస్తున్నాయి, దయ్యం మాకు ఎందుకు అవుతుంది, ఒకటే గురించి గుర్తించుకోండి. దండతనంగా కూడా చేయొద్దు, మీరు అసలు కాలం పూర్తిగా మానేసినా నాకు ఇష్టం. దండతనం కాబట్టి ఇంద్రులు కలగదు, దండతనంగా పడదు. మీరు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే పోదు మీకు దండతనం దగ్గర. మీ విషయాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు పోతుంది, విషయాన్ని అర్థం చేసుకుంటే 1000 సంవత్సరాలు చేసినా అంటే దండతనంగా మటుకు మీకు ఏది చేయదు. అసలు ఇంద్రియాలు బయటికి ఎందుకు వెళ్తున్నాయండి? అసలు మీకు సినిమా చూడాలని సంకల్పం వస్తుంది, ఎందుకు వస్తాను సినిమా చూడాలని? కానీ సినిమాలో కూర్చుంటే కొంత శాంతిగా ఉంటే మనసు కుదిరిగా ఉంటుంది. ఏమండి సుఖం కోసం వస్తుంది అంటే అండి, సుఖం మీరు లేనైనా దాని అర్థం అయిపోయింది కదా. మీరు ఒకరి దగ్గరికి బాకీ కడుతున్నారంటే మీ దగ్గర డబ్బులు లేదని తెలిసిపోతాను కదా. మిమ్మల్ని ఎవరినైనా 10 రూపాయలు అడిగానుకున్నా కదా, డబ్బులు లేదని అడగాను కదా, నా దగ్గర డబ్బులు నేను అడగను కదా, అనే సినిమా దగ్గర సుఖం తెలుసుకున్నాను, నా లోపల సుఖం లేదని తెలిసిపోతాను కదా. అదే ఎంతకాలం ఆధారపడి ఉంటారు అండి సుఖం కోసం సినిమా మీద చూడు. అది నేను సుఖాన్న దుఃఖాన్ని అండి, నేను అసలు సుఖాన్న, నా పేరు సుఖం, నా పేరు దుఃఖం. సుఖం కోసం ఎందుకు చూస్తున్నారండి? కొత్త అలవాట్లు చేసుకుంటే ఈ కొత్త అలవాట్లు కొత్త వాసన కింద మారిపోయి, అవి గురిసిన కింద మారిపోయి కొన్ని జన్మలు కట్టేస్తాయి. బాగా జ్ఞాపకం ఉంచుకోండి, నాకు డబ్బు ఉందని కొత్త అలవాట్లు నేర్చుకుంటే ఈ కొత్త అలవాట్లు కొత్త వాసన కింద మారిపోయండి, కొన్ని జన్మలు మనం గురిసేసి కట్టేస్తాయి. అవును, డబ్బు మనకు ఉపకారం చేస్తుందా అపకారం చేస్తుంది? ఎంత వినే ఉండాలంటే రాజేంద్ర ప్రసాద్ ఒకసారి 10 రోజులు భగవాన్ దగ్గర కూర్చున్నారు. ఆయన బీహారు కలకత్తా కలిసి ఉన్న రోజుల్లో మన రాజకీయ నాయకులు రాజేంద్ర ప్రసాద్ అని తెలియని వాళ్ళు చదువు. ఈ గాంధీ గారు అండి, జవహర్లాల్ నెహ్రూ అండి, వీళ్ళందరూ అత్యవసర మార్కులు వెళ్ళండి. అది మహాత్మా గాంధీ చదువు అత్యవసర మార్కులు అండి వీళ్ళందరూ. వాళ్ళు గాంధీ గారు ఏంటి, నెహ్రూ అండి, రాజగోపాలాచారి కూడా అత్యవసర మార్కులు చూడు, 35 మార్కులు చూడు పేసిన వాళ్ళు అండి వీళ్ళందరూ. కానీ చదువులో మహానాయకు 100కి 100 మార్కులు వచ్చేవాళ్ళు రాజేంద్ర ప్రసాద్. పంజాబ్ బీహార్ బెంగాల్ కలిసినప్పుడు కూడా మెట్రికులేషన్ పరిష్కరిస్తే ఆ 2 రాష్ట్రాలకి ఫస్ట్ వచ్చిందట మెట్రికులేషన్. అంత విద్యావంతుడు భగవాన్ దగ్గరికి వచ్చేసారి 10 రోజులు ఉంటే ఉదాహరణకండి, నాకు ఆశ్చర్యం వేసింది అని పిల్లలేక కూర్చున్నాను. అది ఎప్పుడు పిల్లలే కనపడలేదు, పిల్లలాగే కనిపించారు. అది నిజంగా పిల్లలేనే, ఆయన ఎప్పుడు ఈ కళ్ళకు పిల్లలే కనపడలేదు, అసలు పిల్లలే ఉండు. నా డబ్బు జేబులో 1 రూపాయి అంటే పిల్లలే ఉంటాం. నేను చదువు అక్కర్లేదు, అధికారం అక్కర్లేదు, ఆయన ఉండవు నాయన, ఆయన డబ్బు ఉండదు, చదువు ఉండదు, అధికారం ఉందండి. ఇప్పుడు నాకు చదువు అక్కర్లేదు, అధికారం జేబులో 1 రూపాయి అంటే మన పిల్లలకి ఉండనిస్తుందండి. మా అన్ని వద్దండి, మన రాజేంద్ర ప్రసాద్ కంటే ఇప్పుడు 3 ఉన్నాయండి, చదువు ఉందంటే అధికారం ఉంది, డబ్బు ఉందనుకుంటాం. ఇప్పుడు మనకు చదువు ఉంది, అధికారం ఉంది, డబ్బు ఉంటే ఉందనుకుంటారు, మన పిల్లలా కూర్చోగలం. ఏ విషయం గురించి బాధపడకండి, మీ దేహం యొక్క సంస్కారాన్ని బట్టి మీకు ఏది జరగాలి జరుగుతాం. మీ గురించి మీరు ఆలోచించకపోతే మానేసి ఈశ్వరుడు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారు? ప్రతి కథలు మీకు మీరే జ్ఞాపకం వస్తుంది, ఈశ్వరుడికి టైం ఇస్తున్నారు మీరు ఆయన మీ గురించి ఆలోచించారు. ప్రతి కథలు మీ గురించి మీరే ఆలోచించుకుంటారని, ఈశ్వరుడికి మీరు టైం లేదని మీ గురించి ఆలోచించడానికి సరైన అవకాశం ఇవ్వాలి మీరు. మీరు డాక్టర్ గారికి వెళ్ళారంటే ఆ డాక్టర్ అసలు మీ నాలుగు చూడటానికి కానీ చెయ్యండి. మీకు క్రమంగా మీరు మహోన్నతమైన స్థితికి మీకు తెలియకుండా వచ్చేస్తారు మీరు, మీ గురించి మీరు ఆలోచించుకోవడం మానే. అయితే ఆత్మ కేంద్రం మనకి దేహం కేంద్రం, అహంకారం కేంద్రం మనకి. నేను ఆత్మ అయినప్పుడు అహంకారం కేంద్రంలో దేహాన్ని కేంద్రం నేను పెట్టుకున్నాను. నాకేది మంచిదో నాలుగు నిజమైన ఆత్మకు తెలియదు, మీకు తెలుసా? నాకేది మంచిదో నాలుగు నిజమైన ఆత్మకు తెలియదా, మీకు తెలుసా? నాకేది మంచిదో నా అహంకారాన్ని తెలుసా, నాలుగు ఈశ్వరుడు తెలుసా? ఇప్పుడు నాటే మీ మాట వదిలేయండి, నాకేది మంచిదో నాలుగు ఈశ్వరుడు తెలుసా, లేకపోతే నాలుగు అహంకారాన్ని తెలుసా? మనుషులందరూ కూలివాళ్ళండి, ప్రపంచం 300 కోట్ల మంది జనం ఉన్నారు, 300 కోట్ల మంది కూలివాళ్ళే. ఏదో ప్రయోజనం లేకుండా పనిచేసి మనిషి మీరు చూపించండి.
డబ్బు సంపాదించుకోవడానికి సంవత్సరాల దగ్గర ఖర్చు పెట్టుకుంటున్నారు కదా,
అదే డబ్బు సంపాదించడానికి సంవత్సరాల దగ్గర ఖర్చు పెట్టుకుంటున్నారు కదా, సీట్ సంపాదించడానికి సంవత్సరాల దగ్గర ఖర్చు పెట్టుకుంటున్నారు కదా. నీకు గంట చేతి నీ కాలం ఖర్చు గంట చేతి నీకు కాలం ఖర్చు పెట్టుకోవడానికి నీకు బరువుగా ఉందా, నీ కాలానికి గంట చేపు ఖర్చు పెట్టుకోవడానికి నీకు బరువుగా ఉందా, మీరు మనం చూసి ఈ గంట కలిసి వస్తున్నారు లేదా మీరు ఖర్చు పెట్టిన గంటలు కలిసి వస్తాయి.
మనిషి కంగారు ఎందుకు వస్తుంది,
మనిషి కంగారు పడవలసిన పని ఉంది అసలు, ఏ విషయం గురించి సరే కంగారు పడవలసిన పని ఉంది, మీరు కంగారు పట్టడం సాధించగలరా, మీరు ఎందుకు కంగారు పడుతున్నాడు, మీరు అనుకునే కానీ మీరు కంగారు పట్టడం సాధించగలరా, సాధించలేదు మరి ఎందుకు కంగారు పడుతున్నారు. మీ దేహాన్ని మర్చిపోయి, మీ ధనాన్ని మర్చిపోయి, మీ అహంకారాన్ని మర్చిపోయి, మీ మనసును మర్చిపోయి, మీ చిత్తాన్ని మర్చిపోయి, మీ కీర్తి ప్రతిష్టలు మర్చిపోయి, ఇవన్నీ మోటలు కట్టి మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా సహాయం చేశారో జీవితం. ఈ కూలి వాళ్ళకైనా మోక్షం ఇచ్చి తీసుకోరు, ఇంకా ఎవరికి మోక్షం ఇవ్వడానికి ఎవరు దొరకలేదు కూలి వాళ్ళు అనమాట. మిమ్మల్ని మీరు మర్చిపోయి ఎవరి వాడు గురించి చెప్పి ఆలోచించారు,
మీరు మర్చిపోయారు
ఎవరి వాడు గురించి మీరు ఆలోచించి ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఎప్పుడైనా మర్చిపోయారు అసలు నా 10 నిమిషాలు మీ జీవితంలో అటువంటి సన్నివేశాలు ఎప్పుడైనా ఉన్నాయా, ఈ మనసులో వచ్చే చిన్న చెడు తలంపు కూడా ఏ రోజు మీరు ఆన్సర్ చెప్పాలి, మీరు ఆన్సర్ బుక్ మీరు నోరుతో మాట చెప్పక్కర్లేదు, మీరు నోరుతో మాట చెప్పక్కర్లేదు, చేతులు పనిచేయక్కర్లేదు, మీ మనసులో వచ్చే చిన్న చెడు తలంపు కూడా ఎప్పటికప్పుడు మీరు సమాధానం చెప్పాలి, ఇష్టడు చెప్పి తెరవాలి సమాధానం, చిన్న చెడు తలంపు మనసులో వచ్చే మనసులో వచ్చిన చిన్న చెడు తలంపు కూడా. సో నా మాట మీరు ఎలా రికార్డ్ చేస్తున్నారో అలా ప్రతి మాట మనసులో వచ్చే తలంపు కూడా రికార్డ్ చేసి ఉంటుంది, మీరు మర్చిపోవచ్చు ఆ తలంపు వచ్చిన టైం రికార్డ్ చేసి ఉంచుతారు. ఇవన్నీ ఏదో మాట్లాడుతున్నాను ఏమంటే నేను ఎలా చెప్పలేదు అంటే అలా కూర్చునేది మన ఆదివారం ఎలా చెప్తున్నా నాకు చూపిస్తాను, మనకు వచ్చే ఆలోచన మనమే మర్చిపోవచ్చు కానీ భగవంతుడు మనం రికార్డ్ చేసి ఉంచారు, ఎక్కడ రికార్డ్ చేసి ఉంచారు, హృదయంలోనే రికార్డ్ చేసి ఉంటారు. భగవంతుడి కంటే పరమ లోటుని పెరిగండి, భగవంతుడికి దండం కట్టమని పరమ లోటుకి దండం కట్టమని కొంతమంది ఉంటే వాళ్ళకి సొంతానికి రోగం వచ్చినా కానీ డబ్బు ఖర్చు పెట్టరు, ఖర్చు 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 పెట్టుకో వాళ్ళకి తెలియదు రోగం వచ్చినా సరే. భగవంతుడు ఎంత లోభి అంటే పరమ లోభి తన పైసలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు, భగవంతుడు కూడా అటువంటి లోభి. నీకు వచ్చిన ఆలోచనలు ఇప్పుడు 99 ఆలోచన జాగ్రత్త మిగతా ఆలోచన ఇటుపెట్టి వచ్చింది కదండి, 100కి 100 జాగ్రత్త ఉంచుతాడు. మరి లోభి మీరుగా భగవంతుడి మీరుగా లోభి మీరుగా ఎప్పుడైనా ఏదైనా అక్కడ పడిపోయిందని దానం చేశాను అంటాడు, ఇప్పుడు రాని పద్ధతిలోనే దానం చేశాను అనుకుంటాడు. భగవంతుడి మీద పరమలోకి ఊచేతండి, మీకు వచ్చే ప్రతి చిన్న ఆలోచన మర్చిపోయాను జర రికార్డ్ చేసి ఉంచుతాను, ఎక్కడంటే నేను హృదయంలో ఉంటుంది. మీరు ఎంత చదువు చదువుకున్నా ఇక్కడికంటే దోషం ఉంటే హృదయాలు కానీ దోషం ఉంటే మీకు దారి ఇవ్వదు, దారి కనపడదు. మీరు ఎన్ని చదువుకోండి 10 PhD పుచ్చుకోండి మీకు దారి కనపడదు. కాపారం గీతా జయంతి కంటే 2-3 ఏళ్ల కనుక ఒక పెద్ద చదువుకున్నాయని వచ్చారు, ఓ స్వామివారు చెప్పారు గుర్తుందని మీకు 2 ఏళ్ళు అవుతుంది సన్యాసం తీసుకున్నారు, బాగా చదువుకున్నారు, సంస్కృతం బాగా వచ్చిందంటే లలిత సహస్రనామాల వ్యాఖ్యానం రాశారు, బాగా చదువుకున్నారు, బాగా పండితుడు అని మీకు ఎందుకు చెబుతున్నానంటే విమర్శించడం కోసం చెప్పడం ఉదాహరణ చెబుతున్నాను, బాగా చదువుకున్నాను. ఆయన బీవార్లో ఒక దగ్గర అమర్చింది కొండ రమణాశ్రమం జీవించుండగా రమణాశ్రమాన్ని వెళ్ళాను, ఆయనకి జ్ఞానం కలగలేదు, దానికి సమాధి కలగడానికి చాలా నేను చెప్పే మంత్ర పడుతుంది, ఆయన ఎంత చదువుకున్నప్పటికీ ఆయన హృదయంలో ఉన్న దోషమే ఆయన ఆయన దారి ఉన్నాడు. ఇంకో చిన్న రహస్యం చూస్తాను, ఆయన కూడా నాకు గురువే, ఎవరండి ఆయన ఇప్పుడు చెప్పిన ఆయన కూడా గురువు, నీకు విమర్శ కోసం చెప్పాడు ఆయన కూడా ఎందుకు గురువు అండి, నీ కళ్ళులో దోషం ఉన్నాయనుకోండి, నీ కళ్ళలో దోషం ఉంటే లోపల నీ ఆత్మలో దోషం ఉందని అర్థం కాదండి. కొన్ని చెవులు చదివి అనపడమండి, చెవులు చదివి అనపడకపోతే చెవులు అన్న దోషం కానీ లోపల ఆత్మ చెవుడు కానీ కాదండి, లోపల ఆత్మ చూపెట్టుకుండా ఏంటి ఒక మోకాలు నొప్పులు ఉంటాయి, మోకాలు నొప్పులు ఉంటే మోకాలకే నొప్పండి, అంతేకాని లోపల ఆత్మకి మోకాలు నొప్పులు ఉన్నాయని కాదు, అంటే మోకాలకే నొప్పులండి. అదేవిధంగా కొంతమంది బుద్ధి సరిగ్గా పనిచేయదు, వంకర బుద్ధి అంటున్నాడు, ఆ బుద్ధి కూడా వంకరతనం కూడా బుద్ధికే, మన ఆత్మకి లేదు వంకరతనం, అంటే బుద్ధికి వంకరతనం వచ్చింది అని ఎంత చదువుకున్నవాడికైనా మోకాలు నొప్పులు ఎలా వస్తాయో, కళలో దోషం ఎలా వస్తుందో, చెవులో దోషం ఎలా వస్తుందో, ఆ బుద్ధిలో కూడా దోషం అలా వస్తుందన్నమాట. చదువు చేస్తుంది చదువుకున్నాడు కళ్ళు మసలు రావటం లేదండి, చదువుకున్నాడు మోకాలు నొప్పి రావటం లేదా, చదువుకున్నాడు కడుపు నొప్పి రావటం లేదండి, అలాగే బుద్ధి దోషం అని నేర్పించేస్తున్నాను, దోషం దోషం ఆ బుద్ధిలో ఉంది కానీ ఆత్మ లేదు అక్కడ, అంటే ఆయన కూడా గురువేనన్నా. ఇది పెద్ద అట్టాసి నేను కంగారు పడిపోతాను, ఒక డాక్టర్ గారు నాతో చెప్పారు, ఏమో డాక్టర్ గారు అదే ఏం చెప్తున్నా బాబు ఏంటానికి జ్ఞానం లేదంటే అమృతపూట కూర్చున్నాను కారణం అమృతపూట కూర్చున్నాను అంతే అది నేను ఏదో కంగారు పడిపోతా ఆ ఉద్దేశం నాకేంటి ఒకవేళ నిజంగా రమణస్వామి జ్ఞానం లేదనుకుని మీకు నాకు కంగారు ఏంటండి అందుకని మీకు నాకు కంగారు ఏంటంటే నిజంగా మీరు నాటవలసి అనుకుని మీరు నేను కంగారు పడవలసిన పని ఏంటండి అసలు అంటే ఏమిటండి బుద్ధిలో ఉన్న దోషాలు మీకు చదువు ఎంత గొప్ప చదువుకు చదువుకున్నా సరే మీకు బుద్ధిలో ఉన్న దోషం తారు కూడా చదువుకి దానికి ఏమీ సంబంధం లేదు మీరు భగవద్గీత 18 అధ్యాయాలు మీరు నోటికి వచ్చేయచ్చు కళ్ళ కింద మీరు అర్థం చెప్పగల శబ్దానికి అర్థం చెప్పగల శక్తి మీకు ఉండొచ్చు కానీ మీకు దారి అసలు భగవద్గీతలు భగవంతుడు ఏం చెప్పారో ఉదయం మీకు తెలియని కూడా కారణం మీ బుద్ధిలో ఉండవచ్చు మీరు భగవద్గీత 18 అధ్యాయాలు నోటికి వచ్చిన వాళ్ళు కూడా అందులో ఏముంది అసలు తెలియదు ఒకటి ఎవరు ఇంజిన్ కదులుతా అంటే వెనకాల పెట్టులు కదులుతాయి చూడండి ఇంజిన్ కదిలి పెట్టులు కదులుతాయండి అలా కొంతమంది దూరానికి చదువు వెళ్ళిపోతారండి అలా కానీ అందులో ఏముందో తెలియదు పాపాలు అలా చదవడం మంచిదని చదవగా చదవకపోతే ఎప్పటికీ అందులో ఏముందని తెలుసుకోవడం ప్రయత్నం బుద్ధి కలిగితే కలగొచ్చుంటుంది అసలు చదవకపోవడం కంటే చదివినాడు మంచిది కదా అసలు మాట్లాడేవాడు కంటే కొన్ని మట్టిగా మాట్లాడినా పర్వాలేదు అంటే మనిషి చేసే పనులన్నీ కూడా రికార్డు చేసి ఉంచుతాడు ఆ ఇంద్రియ ఎందుకు బాధపడతాం మీరు ఆలోచించండి దౌకని మీరు కంగారుపడి రాముడి మీద కృష్ణుడి మీద వింటేదండి జాతకు అర్థం చేసుకోండి మిమ్మల్ని ఏ ఇంద్రియ అయితే బాధపడుతుంది అది చాలా మంది ఏం చేస్తున్నారు ఆ భయం మొదలెట్టేస్తున్నారు దౌకన ఆ కాంతేప తప్పుకుంటున్నారు భయం మొదలెట్టేయటం లేదా కృష్ణ తెస్తున్నారు అనుకోవటం ఏ సినిమా తిరిగిపోవడం ఏదో చేయడం లేదా మనసును తప్పు చేస్తున్నారు ఇంటి వాళ్ళు పారిపోవడం మీరు అసలు జనాలు పారిపోతారు మీరు ఇప్పుడు ఇప్పుడు నా దగ్గరికి మీరు పారిపోవచ్చు మీ మనసు దగ్గరికి మీరు ఎలా పారిపోతారు ఇక్కడి పాలిపోయి పాలతో వెళ్ళిపోతారు ఇప్పుడు మీ మనసు మీకు కూడా పరిమితి తెచ్చేస్తుంటారా ఇది కూడా తలంపే కాశీ వెళ్ళిపోదాం అరుణాచలం వెళ్ళిపోదాం రామేశ్వరం వెళ్ళిపోదాం ఇది కూడా తలంపే ఇది మనం పరిష్కరించుకోలేక అంటే విశ్రాంతి కోసం అది ట్రై అన్నాం కొంచెం రెస్ట్ అని మాట్లాడు వాళ్ళు డాక్టర్లు కూడా చెబుతూ ఉంటారు అనుకుని 10 రోజులు ఎక్కడ ఉండే అనుకున్న వాతావరణం మారుతుంది అంటూ ఉంటారు మీ గుర్తుగా మనసు బాగాలేదు మీ గుర్తుంది 10 రోజులు ఎక్కడైనా ఉండండి ఏ బిందు ఉండండి ఎక్కడైనా ఉండండి వాతావరణం మారుతుంది ఆరోగ్యంగా ఉంటారు మీరు ప్రశాంతంగా కూర్చుని మీ మనసును మీరు ఎందుకు ఎదుర్కోలేరు అంటే మన మనసును మనం ఎదుర్కోలేకపోతున్నా అంటే మన మనసు కొన్న బలం మనకు లేనట్టే కదా అంటే మనసుకు ఊడిపోయినట్టే కదా అంటే మనం బలం తగ్గిపోయింది మనసు బలం పెరిగిపోయింది అని దానికున్న శక్తి కూడా మాకు లేదనమాట మనసుకున్న శక్తి కూడా మాకు లేదనమాట ఆ శక్తి లేక నేను రామును కృష్ణును లేకపోతే యేసుకృష్ణను ఆశిస్తాను నడిచి లేదు చేతుల కర్ర మరి 3వ సారి పుచ్చుకోవాలి కదా కర్ర అంటే 3వ సారి అసలు మీరు ప్రశాంతం ఇంటికాడ కూర్చుని మీరు ధ్యానం తర్వాత చేతులు కానీ కంగారు పడకండి మరి టైంకి భోజనం చేయటం టైంకి ధ్యానం చేయటం ఏమన్నా మంచిది మీరు పాఠాలు చెప్పేస్తాను తెల్లవారుగా లెగవలను 4:30 కూర్చోవలను 1/2 గంట చేతి ధ్యానము తర్వాత కాఫీ అయిన తర్వాత మళ్ళీ వంట అయిన తర్వాత భోజనం ఇది రొటీన్ అనమాట ఇది గొలుసు కట్టేది తర్వాత చచ్చిపోవడం తర్వాత పుట్టడం ఎంత చదువు చదువుకున్నా సరే ఒక ఏ కాంతరికి వచ్చేదనే ఎంత చదువు నాకు ఆ డిగ్రీ ఉంది ఈ డిగ్రీ ఉందని తమకు చెప్పేశాడు మెడ్రాసు ఇక్కడ బాంబే మీరు సరే నువ్వు చదువు అంతా పూర్తి అయిపోయింది ఏం చేస్తావాడు ఏం చేయండి నువ్వు ఉద్యోగం వచ్చేస్తున్నాడు నాకు అన్నాడు ఉద్యోగం వచ్చేస్తున్నావు ఇప్పుడు వచ్చేస్తున్నా రేపు రండి నీకు ఉద్యోగం వచ్చేస్తున్నాడు తర్వాత ఏం చేస్తాడు తర్వాత ఏం చేస్తాను నాకు మ్యారేజ్ చెట్లు అయిపోయిందండి పెళ్లి చేసుకుంటాను తర్వాత ఏం చేస్తాను తర్వాత ఏం చేస్తాను సంతానం సంసారం సిద్ధం అవుతున్నాడు మరి తర్వాత ఏం చేస్తాను తర్వాత రిటైర్ అయిపోతాను ఏం చేస్తాను పాపం రిటైర్ అయిపోతానంటే మరి తర్వాత ఏం చేస్తే చచ్చిపోతాను ఎందుకంటే భోజనం చదువుకున్నావా పెళ్లి చేసుకున్నావా పిల్లలకన్నా డబ్బు సంపాదించా రిటైర్ అయిపోయి చచ్చిపోవడం కోసం చచ్చిపోతావా అదే చూసుకోండి చచ్చిపోతాను నేను ఏం చేస్తాను చచ్చిపోరు పాపం ఏం అంతేకాదు వాడు చచ్చిపోక ఏం చేస్తానండి అది ఆ నోటితో ఆడి చెప్పేశాను నేను చచ్చిపోతాను అది డబ్బు సంపాదించడం పెళ్లి చేసుకోవడం చచ్చిపోవడం కోసమే అన్నాడు అనుకోండి నీ నోటితో నువ్వే చేసినా చచ్చిపోతానని నువ్వు పెళ్లి చేసుకోవడం డబ్బు సంపాదించడం కూడా చచ్చిపోవడం కోసం సంపాదిస్తున్నావు అని జీవితం అంటే అర్థం అంతేనే అది కదండి మనకు తిన్నంత తిన్న ఉంటుంది అంటే నువ్వు కూడా ఆలోచించాను తిన్నంత తిన్న ఉంటుందండి కట్టుకోవడానికి గుడ్డ ఉంటుందండి చూడటానికి సినిమాలు ఉంటాయి మనకి ఎన్ని భోగాలు కావాలంటే అన్ని భోగాలు చేతికి ఎదురుకుండా ఉంటాయి అలాగే ఇప్పుడు 100 ఏళ్ళు శుభ్రంగా కావాల్సిన తిని కావాలి కట్టుకోవాలని గుడ్డ కట్టుకుని కావాల్సిన తిని అలా 100 ఏళ్ళు బట్టి చచ్చిపోతాం అనుకో అంటే అనమాట జీవితం దేవుడు ఉన్నాడే ఎదురు దేవుడు కూడా కంచి ఒక పక్కన కట్టిన దేవుడు మాట తర్వాత చూద్దాం మీరు కట్టిదానికి దేవుడు లాక్ రాకనికి ఆయన సుఖంగా ఉండాలని సుఖంగా ఉండాలని ఆయన నిద్ర ఏం చెడగొట్టకండి మీరు ముందు మన సమస్య ఏంటి మన పని ఎలా వెళ్ళిపోతాయని సుఖంగా రోజులు వెళ్ళిపోతాయి సుఖంగా రోజులు వెళ్ళిపోతాయి అది మీరే ప్రధానం అండి దేవుడు మీరు ప్రార్థించితే మీకోసం చేస్తున్నారు మీరు దేవుడికి పూజ చేసినా దేవుడు ప్రార్థించాలని మీకోసం చేస్తున్నా దేవుడి కోసం మీరు చేయటం లేదు అది మీకు తెలియటం లేదు దేవుడి కోసం చేస్తున్నారు అబద్ధం అది
నీ ప్రార్థన మీకోసం, నీ పూజలు మీకోసం, నీ జపాలు మీకోసం, నీ ధ్యానాలు మీకోసం, ఇవన్నీ మీకోసం మీరు చేసిన దేవుని ఏం చేస్తున్నా? ఆయన నోరులేదు కదా, దేవుడు సాక్ష్యాదం ఆయన నోరులేదు. మీరు కంప్లైంట్ పెట్టడం, కోర్టుకు వచ్చి ఆయన కంప్లైంట్ పెడతాను, నా మీరు తింటేస్తున్నారు. నేను మీరు రొటీన్ లో చేసి గొలుసు కట్టుకుని చేసిపోతున్నారు, పూజ అలాగే చేసేస్తున్నారు, జపం అలాగే చేస్తున్నారు, అన్ని అలాగే చేస్తున్నారు. ఇలా ఎన్నడికి ఇష్టం వస్తుంది మీకు? సరే కాదు, నాకు అన్ని సుఖంగా ఉందనుకోండి, ఇప్పుడు దేశంలో దరిద్రం లేదు, నాకు అన్ని సుఖంగా ఉన్నాయండి. ఈ చేతిలో ఫోన్ ఉంది, ఈ చేతిలో ఫోన్ ఉంది, ఇలా ఈ ఫోన్ అయితే ఇలా మాట్లాడేస్తాను, ఈ ఫోన్ అయితే ఇలా మాట్లాడేస్తాను, అన్ని సుఖంగా ఉన్నాయి. తర్వాత చచ్చిపోతాం, ఇదే ఇదే నేను జీవితం అంటాను, ఇదే గమ్యం. ఆలోచించండి, మీరు కూడా ప్రశాంతంగా ఆలోచించండి. మనం ఎలాగ గర్వంలో ఎదుగుతున్నాం, జ్ఞానంలో ఎదుగుతున్నాం, అహంకారంలో ఎదుగుతున్నాం, జ్ఞానంలో ఎదుగుతున్నాం, అదే అజ్ఞానంలో ఎదుగుతున్నాం. ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు, వాడు మన భారాన్ని నోస్తున్నాడు, వాడు మన మంచి అట్లా చూస్తున్నాడు. నిజంగా పూర్ణ విశ్వాసం మీకుంటే మీకు భయం ఎందుకు వస్తుంది? మీకు నిజంగా దేవుడు లేడని చెప్పేవాళ్ళ మాట ఎదురైంది అసలు. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళకు కూడా, భగవంతుడు ఉన్నవాడు ఒకడు ఉన్నాడని నమ్మేవాళ్ళు కూడా, నిజంగా వాళ్ళు నమ్ముతాంటే భయం ఎందుకు వస్తుంది? వాడు అది ఇప్పుడు నోటితో అంటారు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. దేవుడు లేడని చెప్పేవాడికి దేవుడు గురించి అయింది, వాడు అంటారు నోటితో దేవుడు లేడు, దేవుడు లేడు. వీడికి తెలియదు, వాడికి తెలియదు. దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి దేవుడి గురించి తెలియదు, దేవుడు లేడని చెప్పేవాడికి దేవుడి గురించి తెలియదు. వాడికి తెలియక మాట్లాడుతున్నాడు, వీడికి తెలియ మాట్లాడుతున్నాడు. దేవుడు దేవుడు ఉన్నాడనేది వీడు కనుకోవాలి, దేవుడు లేడనేది కూడా ఆడు కనుకోవాలి. దేవుడు లేడని చెప్పేవాడు కూడా దేవుడు చూడాలి, చూడకుండా ఎలా చెప్తారు? లేడని అయితే పోస్ట్ మేస్తారు, ఇంటికి ఉన్నారా లేదా చూసామంటారు అనుకోండి, పోస్ట్ మేస్తారు ఇంటికి లేడని చెప్పడానికి కూడా చూడాలి కదా అసలు. అది దేవుడు ఉన్నాడు లేడని చెప్పడం ముందు ఆయన చూడాలి కదా, చూసినాడు లేడని చెప్పొచ్చు. ఆయన చూడకుండా లేడు ఉన్నాడు అలా తెలుస్తుంది అసలు. మీరు దేవుడు లేడని చెప్పడానికి కూడా మీరు దేవుడిని చూడాలి, ఉన్నాడని చెప్పడానికి చూడాలి. పోస్ట్ మినిస్టర్ ఆఫీస్ లో ఉన్నారో లేదో చూడడానికి చూసిన తర్వాత కదా ఉన్నారో లేదని చెప్పడానికి చూడకుండా నేను ఉన్నారని చెప్పలేదు, లేదని చెప్పలేదు. దత్తి ముదిరితే దేవుడు ఉన్నాడని చెప్పినా లేడని చెప్పినా మీకు అసలు చర్మం లేదు. ఇప్పుడు లేక మొక్కలకి భయం అండి, ఏదో ముదిరి మొక్కను చేయదు, ముదిరి మొక్కను ముదిరిని బాగా ముదిరిపోయిన చెట్టు దోళ ఏం చేయలేము, లేక మొక్కను తినేస్తాయి. లేక మొక్కను దోళ తినేస్తాయి కానీ ముదిరిపోయిన చెట్టుని దోళ ఏం చేస్తాయండి? అసలు మీరు సాధనలు, మీరు ఒక స్థాయికి మీ మనసు ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుడు ఉన్నాడని లేదని రెండు మాటలు మీకు సమానంగా కనిపిస్తాయి. మీకే తెలుస్తాను, వాడికి తెలియదు, మీకు తెలియదు. కానీ ఇంకోటి నేను పని చేస్తున్నాం, పని చేస్తున్నాం, చేసేటప్పుడు మనం టైర్ అయిపోయినట్టు అనిపిస్తుంది మనకి. ఇంకా కనిపిస్తాను టైర్ అయిపోయినట్టండి, పని చేసేప్పుడు మనం టైర్డ్ ఐఎమ్ టైర్డ్ అంటారు అనుకుంటున్నాం, టైర్ అయిపోయిన టైర్ అయిపోయి అంటారు పని. ఇంకొక టైర్ అయిపోయినట్టు అనిపిస్తానండి, దేహంలో విటమిన్ తక్కువగా ఉన్నాయనా లేకపోతే మనస్సు దాని కారణం ఏంటంటే టైర్ అయిపోయినట్టు ఎందుకు అనిపిస్తున్నట్టండి? కొంతమంది శరీరంలో విటమిన్లు సరిపోయి ఉంటాయి, ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ అన్నీ ఉంటాయి, కనిపిలో ఉండాలి, అన్ని ఏమి ఉండాలి శరీరంలో అన్ని ఉంటాయి శరీరంలో, అలాంటి అంత తొందరగా టైర్ అయిపోతుంటారు కారణం ఏంటండి? అని ఈ పని నేను చేస్తున్నాను, ఈ పని నేను చేస్తున్నాను, ఈ పని నేను చేస్తున్నాను బాగా నాకు టైర్ చేసేస్తున్నాను. శరీరం ఆరోగ్యం, పని ఆరోగ్యం లేని వాళ్ళకి విటమిన్ లోపం అనుకున్నాను, శరీరం ఆరోగ్యంలో ఉన్న వాళ్ళు కూడా అర్థమైన మాటలు ఈ పని నేను చేస్తున్నాను, ఈ పని నేను చేస్తున్నాను, ఈ పని నేను చేస్తున్నాను మనసు అనుకుంది కూడా టైర్ అయిపోతాను. మీరు అక్కడ మీరు ఎందుకు కాదు నడికెళ్ళలేదు, మామూలుగా నడికెళ్ళిపోయిన అడుగులు లెక్కెట్టుకుని, అడుగులు లెక్కెట్టుకుని నడికెళ్ళని పట్టి పోలేదు. అయితే మీరు ఇంటికి నడిచేవాళ్ళు కదా, ఈవేళ ఏం చేస్తారంటే అడుగులు లెక్కెట్టుకుంటే వెళ్ళండి. మామూలుగా మామూలుగా నడిచెళ్ళిపోతే మీకేం టైర్ అన్నట్టు అనిపించి అడుగులు లెక్కెట్టుకుంటే వెళ్తే చాలా శ్రమ అనిపిస్తుంది, పది ఆ శ్రమ కాబట్టి ఈ శ్రమ. మీరు పని నేర్చుకునే చేస్తారు, మీరు టైర్ అన్నట్టు అనిపించదండి, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, మనసు మీకు బాగుందని టైర్ చేస్తాను. తన అనుభవంలో రావడం కష్టమని విమర్శించడం తీరిక. భాగవతం పోతనమార్చుడు రాశాడు, భాగవతం పోతనమార్చుడు రాశాడు, ఏమైనా గజేంద్రుడిని ఏమైనా రక్షించడానికి వచ్చినప్పుడు అండి, శ్రీనాథుడు ఇద్దరు భావమర్థులు, శ్రీనాథుడు పోతనమార్చుడు ఇద్దరు భావమర్థులు, పోతన మహాభక్తులు ఇతను కొంచెం చంద్ర మాటలు, శ్రీనాథుడు కూడా గొప్ప కవి కానీ కొంచెం ఎవరికలకు ఉన్నాయండి మాటలు, ఎగురు దగ్గరగా మాట్లాడుకుందా మాట్లాడితే పోతాడుతారు, కొంతమంది ఎవరైనా మాటలు మాట వచ్చిందని పోతాడు చెప్పానండి, కొంతమంది శ్రీనాథుడు అసలు చూడండి, ఇవి అవతానికి కొద్ది గొప్ప భక్తుడు కవే కవేనండి. మీరు ఆక్షేపించాలి కదండి, ప్రతిది వాడు కొంతమంది ఆక్షేపణే ప్రధానం. ఇతను భాగవతం చాలా బాగా రాశాను పోతన మాట్లాడు, బాగా నువ్వు భాగవతం బాగా రాసే కానీ ఆ గజేంద్రుని రక్షించడానికి వచ్చినప్పుడు విష్ణువు చేతిలో శంఖం లేకుండా చక్రం లేకుండా వచ్చేసాడు, మరి చక్రం లేకుండా వచ్చేస్తే ఎలా రక్షిస్తాడా గజేంద్రుని? అయ్యో రాకపోయినాడు గజేంద్రుడు ప్రార్థించాడు, గజేంద్రుడు ప్రార్థించాడు, ఎవరిని? విష్ణువుని ప్రార్థించాడు. విష్ణువు ఏమి లేదు, ఏమి లేకుండా చేతులు ఆయుధాలు లేకుండా గజేంద్రుని రక్షించడానికి వచ్చేసాడు. చక్రం ఉండాలి కదా చేతులు, చక్రం పుచ్చుకోవాలి కదా, ఆ చక్రం పుచ్చుకోకుండా వచ్చేటువంటి మరి ఎలా రక్షిస్తాడని పద్యం రాశావు,
అలా ఇచ్చేయచ్చా? అయ్యో అది ఆ పద్యం బాగోలేదు, అది అదేం కవిత్వం అనేది ఆక్షేపించాడు. పోతనా మార్చి పరమ భక్తులు పాప అతను రజోగుణం లేదు, రజోగుణం ఎందుకంటే అలా ప్రశాంతంగా భావగల్పిస్తున్న మాటలు విన్నాడు. సరే ఆ రోజు ఆ 24 గంటలు అయితే మర్చిపోయి మీ ఇంటికి భోజనం చేస్తున్నాను చిన్నాడు. ఇద్దరు అన్నం తిన్నారండి, ఇద్దరు అన్నం తింటే పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత ముందు కొంచెం ఆ ఇతర దగ్గరికి పోతను ముందు లేచాడు. లేచి ఏం చేశాడు, చెవి కడుక్కోవడానికి బయటకు వెళ్ళండి చిన్నాడు, బావా బావా నీ కొడుకు ఊపిరి పడిపోయింది కాదు, బాబా నీ కొడుకు నూతిలో పడిపోయి అంటే శ్రీనాథుని పిల్లలు ఇంట్లో తొట్టడానికి వచ్చాను బావగారి ఇంటికి, బాబా నీ కొడుకు నూతిలో పడిపోయి కేకేశాడు గారు పోతరాం వచ్చాడు. ఆ ఇంక చెడు కడుక్కోకుండా పరిగెత్తికి వచ్చాడు నీ దగ్గర. అది కొడుకు నూతిలో పడిపోయి ఆయా నువ్వు నీ కొడుకు నూతిలో పడిపోయి చెప్పాను, నువ్వు తాడు కానీ తెచ్చుకోవాలి కానీ నువ్వు చెడు కడుక్కోకుండా ఇక్కడికి వచ్చాను, నువ్వు తాడో ఇచ్చినా తెచ్చుకోవాలి. నీ కొడుకు మీద నీకు ఎంత ఆసక్తి ఉంటుందో, విష్ణువుకి భగవంతుని భక్తుల మీద ఎంత ఆశ ఉండదా? భగవంతుడు రక్షించాలంటే అది చక్రం కావాలంటే నన్ను మిక్సీ తేకుండా తాడు తేకుండా నీ కొడుకుని ఎలా రక్షిందా నువ్వు దగ్గరకు వచ్చాను అడిగేసినప్పుడు నోరు తెల్ల చూశాను. అలా తన అనుభవాలు ఏమిటో విమర్శించడం కష్టం కదా, ఎవరికి వస్తుందో అది తెలియదు, తన కాదు వస్తున్నా కష్టం తెలుస్తున్నాను, దరిద్రం కూడా అనిపించేవాడు తెలుస్తున్నాను, ఆకలి బాధ కూడా ఎప్పుడొకప్పుడు ఆకలి బాధ అనిపించిన వాడు. ఒక సంవత్సరం అత్తగారి దగ్గర కోడల ట్రైనింగ్ అయిందానికి అండి, అది ఎల్లగానే కొత్తగా కాపరి పెట్టించిందని అమ్మాయికి తేడా ఉంటుంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అత్తగారి దగ్గర ట్రైనింగ్ చేయడం కోడలకి అండి, అసలు అత్తగారి దగ్గర 4 రోజులు కూడా ట్రైనింగ్ వెళ్ళకుండా ఇది కోళ్ళకి చాలా తేడా ఉంటుంది కాపురం చేసి. ఆ శిక్షణలో తేడా వచ్చారు శంకరాచార్య చెప్పారు, మానవ జన్మ రావటం, మనిషి జన్మ ఎత్తటం, సత్పురుషులతో సహవాసం జరగటం అంటే మంచి వారితో సహవాసం జరగటం, మంచి మాటలు అదృష్టం రావటం, మోక్షం పొందాలనేటువంటి లోపల నుంచి కుతూహలం రావటం, ఇవి ఎన్ని జన్మలకు ఉంటే వస్తుంది ఇవ్వండి శంకరాచార్య. నేను చెబుతున్నాను కాబట్టి మీరు వస్తున్నారు అనుకుంటారు, అది అబద్ధం. మీ జన్మ తీసుకొస్తాం, నేను చెబుతున్నాను కాబట్టి మీరు వస్తున్నారు మీరు ఎవరు అనుకోవద్దు. నేను చెబుతాను కానీ ఊళ్ళో 5000 మంది ఎక్కడ ఎందుకు రావటం లేదు, మరి మీరు ఎందుకు వస్తున్నారు ఊళ్ళో 5000 మంది ఉన్నారా, జిన్నులు 5000 మంది వచ్చేందుకు కూర్చోటాలి కదా ఇక్కడ. మీరు ఇంకా మన ఏంటి మన మనసులు వేసి దింపు చూడాలి. ఈ 4 శంకరాచార్య వారికి 1 మానవ జన్మ రావడం కష్టం, మానవ జన్మ వచ్చినప్పటికీ సత్పురుషులతో సహవాసం చేయాలి, మంచి వారితో సహవాసం చేయాలి, మంచి వినే అదృష్టం కలగటం, మంచి వినే అదృష్టం కలుగుతూ మోక్షాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి, పరమేశ్వరుడు యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి, పరమేశ్వరుడు పాదాలను ఆశ్రయించి ఆ పరమేశ్వరుడు యొక్క స్వరూపం మనం తెలుసుకోవాలి, అటువంటి మోక్షం పొందాలని కుతూహలం రావటం. ఈ జన్మలపుణ్యం ఒక్క పరిస్థితి ముందు జన్మలపుణ్యం ఒక్క పంటని ఆచారం మీరు చేసుకున్న పూర్వపుణ్యం ఎంత ఉందో మిమ్మల్ని చూసుకొచ్చి ఇక్కడ పూర్తి పెడతాం, లేకపోతే రమ్మన్న రాదు. మీకు ఎంతో ఇష్టంగా చేసే ఊరికి ఆదివారంలో వచ్చి 10 నిమిషాలు నన్ను చూసి వెళ్ళిపోతాం. ఇంకే వైబ్రేషన్స్ ఉంటాయి, ఇక్కడ మల్లెపూలు ఉన్నాయని కొన్ని మల్లెపూల వాసన ఎలా వస్తుందో, గులాబీ పూలు ఉంటే గులాబీ మల్లెపూలతో మీరు చెప్పాలని వాసన నాకు ఇవ్వని మల్లెపూల వాసన ఎలా వస్తాం? ఇప్పుడు గులాబీ పూలు ఉన్నాయని కొన్ని గులాబీ పూలు నీ వాసన నాకు ఇవ్వంటే అది చెప్తా, దాని వాసన ఎలా వస్తుంది, దాని లక్ష్యం ఇలాంటి మీ శరీరాన్ని నోట్లో వేసుకుంటే దాని రుచి తెలుస్తుంది ముక్కు వేసుకుంటే, శరీరాన్ని నోట్లో వేసుకుంటే దాని రుచి అంతా తెలుస్తుంది ముక్కులో పోసుకుంటే దాని రుచి అని తెలుస్తున్నాయి. మాటలు కూడా అరగతాన చోటకి చేరతాయండి, అరగ ఆ స్వారస్యం ఆ రసం కూడా రసహృదయానికి తెలుస్తుంది. రసహృదయం లేని వాడికి శరీరాన్ని ముక్కులు పోసుకున్నట్టే, ముక్కులో శరీరాన్ని పోసుకు అదే ఏం కావాలని రుచి ఏం లేదంటే రుచి ముక్కులు తెలుస్తుంది అసలు రుచి. అసలు ఇక్కడ రసం ఉంటే హృదయంలో ఆ సంస్కారం ఉంటే కదండి, అసలు నువ్వు అచ్చిన సూర్యుడు గారు రానుమతి మాదిగుళ్ళ ఉన్నాడని అన్నారు, అప్పుడు కూడా చెబుతారు చూడగా అన్నారు. సరే అచ్చిన సూర్యుడు గారి భార్య మాదిగుళ్ళ ఉన్నాడని వచ్చేస్తున్న భార్య అన్నట్టే ఏమన్నా మనం ఇల్లు ఖర్చు చేసుకోవటానికి ఆఫీసులు 100 రూపాయలు ఇవ్వకూడదా అన్నట్టుగా మరి దరిద్రం గురి దరిద్రం అనుకున్నారు. అసలు నాకు మాదిగుళ్ళ ఏం కనిపిస్తుంటే మళ్ళీ ఇప్పుడు 100 రూపాయలు ఉంటుంది నా పిల్లలు, ఆ పిల్లలను జరిచి ఇంటికి వచ్చిన చేసిన జరిచి 100 రూపాయలు పడేస్తాను. ఏదైనా చెప్పాను రమణ మహర్షి గారి గౌరవం నేను ఆఫీసులు 100 రూపాయలు ఇవ్వలేదు, నా పిల్లలను జరిచి అది ఇంటికి వచ్చిన చేస్తాను, అదేంటంటే నేను ఖర్చు చేస్తున్నాను 100 రూపాయలు ఇవ్వకూడదు, మన సొంతం కోసం ఎన్ని ఖర్చు పెట్టుకుంటున్నాను, ఆవిడ ఆవిడ కోరిక నెరవేర్చడం కోసం నేను 100 రూపాయలు ఇచ్చాను కానీ నాకు ఇవ్వాలని ఇవ్వలేదు అన్నాడు. అంటే సజనముగా సగౌరవంగా సుస్పష్టంగా మీకు మనం చేసుకునేది ఏంటంటే మీ సాధన మీరు ఓపుకుంటూ సాధన చేయండి, రాజిపోతుండదు మీ సాధన చోటు ఇంకా పని లేదు. మీరు ఆదివారం వచ్చి ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చుని వెళ్ళని చాలు, సాధన అంటారు అది మీ ఇష్టం, మీ సంస్కారం పెట్టుకుంటుంది. మీరు చేయొద్దని చెప్పినా మీరు సాధన చెయ్యాలి, సాధన చేయాలి, లోపల నుంచి పొంగులు వస్తుంటే ఎలాగా మానరు, మీకు ఆ పొంగులు రానప్పుడు నేను చేయమని చెప్పినా మీరు మానరు, మీకు ఆకలి వేస్తుంటే తింటే ఎలాగా మానరు, మీకు ఆకలి లేదు నేను బతిమానని మీరు తినరు, మీకు ఆకలిగా ఉండాలనుకుని మీరు తినద్దు తినొద్దని తలుదిగానో తినేస్తారు. నేను మీకు అసలు ఆకలి లేదనుకోండి, ఆకలి లేదని మిమ్మల్ని బతిమాన నాలుగు కోళ్ళు పెట్టిన తింటున్నాడు. అదే ఈ లోపల నుంచి రావాలి, ఆకలి లేదని అయితే జఠరాగ్ని నుంచి వస్తుందో ఈ సంస్కారం కూడా లోపల నుంచి రావాలి. నేను చెప్తే మీకు రాదు, మీ మాటలు ఇబ్బందిగా, మీ మాటలు అనవసరంగా ఖర్చు పెట్టాం. నేను ఇంత మాటలు ఖర్చు పెట్టకూడదు. ఒక చిన్న విషయం చెప్పడానికి ఎక్కువ మాటలు నేను చెబుతున్నాను, అది పండితుడి యొక్క లక్షణం కాదు. నేను ఒక చిన్న విషయం చెప్పడానికి ఎక్కువ మాటలు ఖర్చు పెట్టేస్తున్నాను. మీకు చూడండి, ఒక సంస్థ తీసుకురామంటే 10 రూపాయలు చదివితే 6 రూపాయలు తీసేస్తారు, బేరం అంటే బేరం. కొంతమంది 10 రూపాయల సంతగా 15 రూపాయలు అవుతుంది. మీరు జాగ్రత్తగా చూడండి, సంత చేసుకురామంటే శనివారం సంతాన్ని తీరుకు అనుకోకుండా కొంతమంది 10 రూపాయలు చదివి జాగ్రత్తగా బేరం అంటే 6 రూపాయలకి తెస్తారు. కొంతమంది సంత అలవాటు లేని బేరం అంటే చేతకాలి 10 రూపాయలు సంత 15 రూపాయలకి తెస్తారు. మీరు సంతాన్ని తీరుకు అనుకోకుండా 5 రూపాయలకి ఎడవ చేస్తాం సరుకులు మామూలుగా. అదే మా దగ్గర చెడ్డ ఏంటండి, మా మామూలు మాటలు అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నానండి సరుకు. అదే అంటే ఎక్కువ రూపాయలు నేను మాకు 10 రూపాయలు సరుకు వెళ్ళి 15 రూపాయలకి ఎలా చేస్తున్నాను నేను. అలా తక్కువ విషయాన్ని విషయాన్ని తక్కువ మాటలు చెప్పి ఎక్కువ మాటలు మీకు చెప్పేస్తాను. ఇన్ని మాటలు ఖర్చు పెట్టేందుకు మనం అంటే మాకు కాలం చచ్చిపోతుంది. విషయాన్ని తక్కువ మాటలతో చెప్పే బదులు క్లుప్తంగా చెప్పేవారు ఎక్కువ మాటలు చెబుతాను కాలం చచ్చిపోతాను. ఇన్ని మాటలు నాకు అనవసరం, ఇన్ని మాటలు చెప్పక్కర్లేదు. ఇది మీరు బుద్ధిమంతుడు కాబట్టి క్లాసులో ప్రమాదం ఎక్కడి నుంచి చెప్పమంటారండి. మన భారత్ చెప్పిందండి, వీళ్ళ భారత రాజులని ఆ కన్నూరు అబ్బాయి ఒకసారి వింటాడు అంటే మొట్టమాట. ఇంకా తర్వాత ఏంటండి, ఏదో కన్నూరుని వినడం ఏంటంటే అంటే మొట్టమొదటిసారి వింటాడు, తర్వాత ఏంటండి ఆ కన్నూరి అని భారత ఏదో మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే అండి, ఆ భారతకి ఆ భారత ఆవిడ తోచినట్టు ఆవిడ చెప్పింది అనుకోండి, ఇక్కడ ప్రమాదం ఒకటి ఉందండి. క్లాసులో 3 రకాల పిల్లలు ఉంటారు. ఇవన్నీ భారత చెప్పలేదు, ఆ భారతకి ఉంటే భారత కూడా కొంత అనుభవం వచ్చింది చెప్తున్నాడు. క్లాసులో 3 రకాల పిల్లలు ఉంటారు, తెలుగు మీరు ఉంటారు, మధ్య రకం మనుషులు ఉంటారు, తెలుగు తక్కువలు ఉంటారు. అది మ్యాథ్ ఎవరి గురించి చెప్పాలండి? మ్యాథ్ నోటంతో మాట వచ్చిందని తెలుగులోకి వచ్చేస్తారు, రెండోసారి మాట్లాడితే మధ్య రకాలు పడతారు, మూడోసారి నాలుగోసారి చెప్పినా కానీ యుద్ధ భయం లేదు కదా. ఆ 4 సార్లు చెప్తే తెలియని పిల్లలు చెరాకు వచ్చింది అభివృద్ధి చేస్తాను. నేను మ్యాథ్ ఎవరిని ఉద్దేశించి చెప్పారు మీరు ఆలోచించండి. 3 రకాలు యుద్ధ భయాలు ఉంటారు క్లాసులో, మధ్య రకం ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. తెలియని వాళ్ళ ఉద్దేశం పెట్టి తెలియని పిల్లల ఉద్దేశం పాపం పెట్టుకుని నేస్ట్ చెబితే ఈ మధ్య రకం వాళ్ళకి ముద్దులకు రాదని మరి ఏమో వదిలేస్తారా. మరి మన భారత ఏమన్నా కన్నుడు మొత్తం ఉంటారని తర్వాత ఉండాలి పాపం. అంటే ఒకసారి చెప్తే చాలని వాడికి పాపం భారతకి తెలియదు కదా అంటానండి. అని భారత చెప్పిన 4 సార్లు చెప్పాలని భారత 4 సార్లు చెప్పకపోతే ముద్ద పేరు మాట్లాడాలి. మరి అయితే ఒకసారి తెలియని వాళ్ళు తెలుగు తక్కువని కూర్చోబెడితే ఒక ఇద్దరు పక్కన దొరపోతున్న పక్కన కట్టి మన బండి లాగిస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఒక బండికి ఒక కాడికి ఎద్దునండి, ఒక కాడికి దొనకూడదని చెప్పాను, బండికి వెళ్ళదంటే ఎలా ఉంటుంది? ఇద్దరు వెళ్ళేస్తాను దొనకూడదు అనుకోస్తాం. అది అన్ని నేస్టర్ పర్వాల్సిందండి, ఇవన్నీ నేస్టర్ ఇదంతా నేస్టర్ మైవరిచినాయండి. తెలుగు తక్కువ చూడాలని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మధ్య రకంగా చదివి 50 స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. బాగా చురుకైన చెప్తానని దృష్టిలో పెట్టుకోవాలి. ఒకసారి చేతి వచ్చేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చెబుతూ ఉండాలి. టీచర్లు తప్పదండి, ఆడటమే చేతగా నడవటం నడుస్తాడని కుర్రడు. ముందు పాకాలి తర్వాత నడుస్తాడు, ముందు పాకటం నేర్చుకోవాలి కానీ తర్వాత నడవటం. అదేవిధంగా ముందు కనీసం పుష్పం పువ్వు అది మన కోసం, మనం నేర్పడం కోసం, మన మనసుకు ట్రైనింగ్ ఇవ్వడం కోసం మన పెద్దలు చేసిన ఏర్పాటండి. ఇదంతా మన కోసమే. బైబిల్లో ఒక మాట
చెడ్డ మాటలు అంటుంటే, మీకు ఏదైనా చెడ్డ తీసుకుంటే మీ ప్రతిబింబిస్తారు. ఎందుకంటే ఇందులో ఉన్న పాపాల సమూహం ఉన్న పిల్లల నుంచి బయటకు ఎవరైనా మీరు చెడ్డ చేస్తుంటే మిమ్మల్ని చెడ్డ మాటలు అంటే మీరు వాడిని ప్రతిబలించుకున్నాను. అంటే మహాప్రమాదంగా పడబోతున్నాడు వాడు మీ ప్రతిబలించుకున్నాను. సత్పురుషుని నిందించే ప్రారంభం అంత పెట్టుకున్నాను. ఎఫర్ట్ లేకుండా ప్రయత్నం లేకుండా నా శరీరంలో అవయవాలు ఎలా ఉన్నాయి, నా శరీరంలో నిత్యం ఎలా ఉందో, చెవులు ఎలా ఉన్నాయి, నా శరీరంలో ఒక భాగం ఎలా ఉందో, మీ అందరూ నాలుగు అపై దీక్షను ఎందుకోరడికి మాట్లాడుతున్నాను. రాక్షసుల సహవాసం వల్ల, రాక్షసులు చేసే పనుల వల్ల, రాక్షసులు చేసే పనుల వల్ల మనం చేయటం లేదు. ప్రమాదకరమైన వాసనలు, ప్రమాదకరమైన అలవాట్లు మనకు సమస్య. గురువు గారు వచ్చాడుగా మీరు నా దగ్గర మాట్లాడు, మీ చిన్నతనం మీకు ఇంకా బాగా చిన్నతనం ఇంటికంటే పారిపోయింది సార్, బయట చదువు సత్తి మీ సంస్కృతం కాదు, శాస్త్రాలు ఏం చదువుకోలేదు, ఇది బండతనం గల కూర్చున్న గోచి పెట్టుకుని నేను చదువుకున్న వాళ్ళు నేను గ్యాసం ఇస్తాను మంత్రం ఇస్తాను జపం చేస్తాను ఇద్దు ముద్దు ఆ రెండు రోజులు చెప్పారు కదా అని మాట్లాడలేదు గుర్తించుకోమంటున్నాడు ఈయన శాస్త్రి గారు అని సంస్కృతంలో బాగా చదువుకున్నాడు చదువుల్లో ఏముందో తెలియదు మనకి చదువుకున్న వాడు చెప్తారు ఏ టైం చెప్తే నేను చదువుకున్నంత చదువుకుంటే మర్చిపోవడం తెలియదు టాబ్లెట్ తయారు చేస్తే బాగుంది వెంటనే టాబ్లెట్ ఉండేవా నేను చదువుకున్న చదువు అంతా మర్చిపోవడం కూడా ఏం అందరూ ఏం కనిపిస్తుందా నేను చదువుకున్న చదువు అంతా మర్చిపోవడం అంటే ఏ టైం మెడికల్ పర్సన్ ఎవరు ఏ టాబ్లెట్ అయినా కనిపెడితే బాగుంది ఆ టాబ్లెట్ నింది అంతా మర్చిపోయి ఉండేవా చదువు వాడికి చదువుని తిరగకుండా అదన అవసరం సార్ అంటే పాయసం లాంటిది అనమాట చావు లేని చదువు మనం చదవలే చావు లేని చదువులు మనం చదవం ఎన్ని చదువులు చదివిన పట్టదు చదువులు అన్నాడు అబద్ధం చెబుతుంటే ఒక నేర్పుగా చెప్పలేదు చదువుకున్నవాడు ఈ అబద్ధం చెబుతున్నావు వారు తెలియకుండా అని చెప్పగలరు అది చదువు వల్ల ఫలితం చదువులేనివాడు తొందరగా దొరికేస్తాడు చదువుకున్నవాడు మన అబద్ధం చెబుతున్నాడు ఎవరి వాడికి తెలియకుండా అబద్ధం చెప్తాడు అంటే అంత సున్నితంగా అంటే ఈశ్వరుడు కళ్ళు కూడా కసిపెట్టేటంత చదువు చదువుకుంటాడు చాలా మంది అనుకుంటారు ఏమండి మాకు చదువు లేదండి వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు చదువుకున్నారు నేను చదువులేదని మాకు నేను అభివృద్ధిలోకి రావాలంటారండి వాళ్ళు ఎంతో అదృష్టం ఉంటారు వాళ్ళు విస్పిన్ చేశారు ఆయన చిరాకు పెట్టారు ఆయన అలా బుద్ధి గారు అలా చెప్పినట్టు ముద్దని లక్కొచ్చి అని ముందు కాదండి నేను పుచ్చుకోవడానికి చెప్పొచ్చున్నది మంత్రం నేను మూరు లేదానికి కొన్ని పుచ్చుకుంటారని చెప్పొచ్చు పుచ్చుకోవాలా మూరు లేదన్నమాట అప్పుడు మంత్రం చెప్తూ ఏమన్నాడంటే రాజుపడదు మీరు నేను రాజుపడదు ఇంకా గోడతో రాజు ఏంటి గోడంతా ఆయన అక్కడ మీరు రెస్పాన్స్ ఏమిటో రాజు ఏంటి గోడతోటి ఆయన ఏదన్నా అక్కడ అప్పుడు ఏమన్నాడంటే పెద్ద మంత్రము చిన్న మంత్రం ఇస్తాను అంటే తక్కువ అక్షరాలను మంత్రం ఇస్తాను అది జ్ఞాపం చేసుకుంది అప్పుడు భగవాన్ ఎవరు ఇచ్చారు తెలిసారు మీరు చిన్న మంత్రం ఇచ్చిన పెద్ద మంత్రం ఇచ్చిన జ్ఞాపం చేసేవాడు ఇక్కడ మీరు మంత్రం ఇస్తారు ఆ మంత్రం ఇక్కడ జపం చేసేవాడు ఉండాలి వారు చర్చిపోయి మీరు చిన్న మంత్రం ఇచ్చిన ఇక్కడ జపం చేసేవాడు మీరు పెద్ద మంత్రం ఇచ్చిన ఇక్కడ జపం చేసేవాడు జపం చేసేవాళ్ళు లేరు ఇప్పుడు మీరు ఎవరికి ఇస్తారు మీరు మంత్రం ఇస్తే ఇక్కడ జపం చేయాలి మీరు పెద్ద మంత్రం ఇస్తాను చిన్న మంత్రం ఇస్తాను సరే చిన్న మంత్రం ఇచ్చిన ఇక్కడ జపం చేసేవాళ్ళు పెద్ద మంత్రం ఇచ్చిన జపం చేసేవాళ్ళు మళ్ళీ జన్మ మంచి జన్మ వస్తుందని చెప్పకపోతే ఎవరు దానాలు చేస్తారు ఎవరు ఏ ఏ శివుడికైనా అభిషేకం జరుగుతుంది ఏ శివుడికైనా అన్నం పెడతారా మళ్ళీ జన్మ మంచి జన్మ శివుడు కూడా ఉపవాసాలు భక్తులు అన్నం పెట్టబోతుంది ఈశ్వరుడు మళ్ళీ జన్మలు మంచి జన్మలు వస్తాయని చెప్పబోతే ఆడికి అన్నం ఏర్పడతాడు ఈశ్వరుడు యేసుక్రీస్తు చెప్పాడు మీరు పాపం చేశాను కృష్ణుడు చెప్పాడు మీరు పాపం చేశాను మాట అనిపిస్తుంది మీలో ఎవరైనా పాపం చేస్తే మీరు చేస్తే మీరు చేసిన పాపం నేను చేసినట్టుగా నేను భావించకపోతే నేను బోధకే పనికిరాను జన్మలో ఎవరైనా ఎంత చిన్న పాపం మీరు ఎవరైనా చేస్తే మీరు చేసిన పాపం నేను చేసినట్టే నాకు అనిపించకపోతే అసలు నేను కుర్చీలో కూర్చోవడానికి కానీ నీ మాటలు చెప్పడానికి కానీ పనికిరాను 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 మీరు నాకు పెట్టే నమస్కారం కూడా నేను అడుగును కాదు అడుగును కాదు అసలు ప్రపంచంలో పాపం లేదు పొరపాటు పాపం అనే పెద్ద మాట వేసి మనుషులు బెటర్ పరపాటం కానీ పాపం చేయాలి వాడికి ఇస్తున్నాడు పాపం చేసే వాడికి ఇస్తున్నాడు పాపం చేయాలి వాడు పాపం చేస్తున్నాడు వాడిని అర్థం చేసుకోవడానికి వచ్చిన ప్రయత్నం చేస్తున్నాడు వాడి మీద రాళ్ళు వీసిస్తున్నాడు వాడి మీద చెడ్డ ప్రచారం చేస్తున్నాడు కానీ వాడిని అర్థం పాపం చేసిన వాడిని అర్థం చేసుకోవడానికి వచ్చిన ప్రయత్నం చేస్తున్నాడు మీ చేతిలో ఉన్న రాళ్ళు వాడిని వీసిస్తున్నాడు వాడి కోసం మీ మీటింగ్ ఖర్చుకుంటున్నాడు వాడికి సంబంధించిన విషయాలతో మీ మనసును నింపుకుంటున్నాడు కానీ వాళ్ళని అర్థం చేసుకునే హృదయం కానీ వాళ్ళని అర్థం చేసుకునే వివేకం కానీ మీరేవరకైనా ఒకటే గుర్తు మీకు లోపల అగ్ని లేకపోతే పాపం ఎవరు ఏ మనిషి అయినా సరే ఏ రకమైన పాపం అయినా సరే పాపం చేశాడంటే లోపల అజ్ఞానం ఉంది. ఈ చేత అయితే అజ్ఞానాన్ని తొలగించడానికి ప్రయత్నించే వాడు పాపి వాడు పాపి అని పదిసార్లు వాడిని నిందించే బదులు వాళ్ళని అజ్ఞానాన్ని తొలగించడానికి ప్రయత్నించే వాడిని నిందిస్తూ కూర్చుని బదులు వాడిని ఏమన్నా డాక్టర్ దగ్గర తీసుకోండి. వాడు రోగం వస్తుందని నిందించే బదులు మీరు నిజమైన సానుభూతి ఉంటే వాడిని వైద్యాలకు తీసుకెళ్ళొచ్చు. ప్రపంచంలోనే 10 నిమిషాలు మనం వెళుతున్నాం. సంవత్సరాల గడుపుడు ఆ ఇంట్లో మనం ఉన్నప్పటికీ ఒక చిన్న మనస్సు ఒక పెద్ద మనసు ఆత్మ ఇష్టం కూడా నా మీద నాకు జాగ్రత్త. ఎవడైతే తన మీద తాను జారిపడ్డేవాడు అభివృద్ధి కావచ్చు. మన కృషి నాశనం మన సామర్థ్యం.